ಯತ್ಕಹ್ನಾಂದೋಳ ಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ವಾಜುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂ ತೌ ಪುಷ್ಪವಂ ತೌ ಘಟನ ವಿಘಟನಾ ಪಾಟವಂ ನಾಟಯಂ ತೌ ಸಂಜಹಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿ ಸ್ವರ್ಣ ಕಾಂಸ್ಯ ರತಾಳ ಕ್ರೀಡಾಹಮಪ್ಯಾನಯೇತಿ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿ ದೋಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ ಕಲಭ್ಯಂ ಚೂಡಾಲಂಕೃತ ಶಶಿಕಲಭ್ಯಂ ನಿಜ ತಪ ಫಲಭ್ಯಂ ಭಕ್ತೇಷು ಪ್ರಕಟಿತ ಫಲಭ್ಯಂ ಭವತು ಮೇ ಶಿವಭ್ಯಾಮಸ್ತೋಕ ತ್ರಿಭುವನ ಶಿವಭ್ಯಂ ಹೃದಿ ಪುನರ್ಭವಭ್ಯಾಂ ಆನಂದ ಸ್ಫುರದನುಭವಭ್ಯಂ ನತಿರಿಯಂ ಶೃಂಗೇರಿ ಶಾರದಾಪೀಠೆ ಭ್ರಾಜಮಾನಂ ಯಶಸ್ವಿನಂ ಯತೀಂದ್ರ ಪ್ರವರಂ ವಂದೇ ಭಾರತೀತೀರ್ಥ ಸದ್ಗುರುಂ ವೈದೇಹೀ ಸಜಿತಂ ಸುರಭ್ರಮತಲೆ ಐಮೇ ಮಹಾಮಂಟಪೆ ಮಧ್ಯೆ ಪುಷ್ಪಕಮಾಸನೆ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೆ ಸಂಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯಃ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂ ತಂ ಭರತಾದಿಭಿಃ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ ವಾಮೀ ಭೂಮಿ ಸುತಾ ಪುರಸ್ತು ಹನುಮನ್ ಪಶ್ಚಾಸ್ವಮಿತ್ರಾ ಸುತಃ ಶತ್ರುಘ್ನೋ ಭರತಶ್ಚ ಪಾರ್ಶ್ವದಳಯೋಃ ವಾಜ್ವಾದಿಕೋಣೇಷು ಚ ಸುಗ್ರೀವಶ್ಚ ವಿಭೀಷಣಶ್ಚ ಯುವರಟ್ಟಾರಾಸುತೋ ಜಂಬವನ್ ಮಧ್ಯೆ ನೀಲ ಸರೋಜ ಕೋಮಲರುಚಿಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ ನಮೋಸ್ತು ರಾಮಾಯ ಸಲಕ್ಷ್ಮಣಾಯ ದೇವ್ಯೈ ಚ ತಸ್ಯೈ ಜನಕಾತ್ಮಜಾಯೈ ನಮೋಸ್ತು ರುದ್ರೇಂದ್ರಯಮಾನಿಲೇಭ್ಯೋ ನಮೋಸ್ತು ಚಂದ್ರಾರ್ಕಮರುದ್ಗಣೇಭ್ಯಃ ಆಂಜನೇಯಂ ಅತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾಭೃಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ 24,000 ಶ್ಲೋಕಾಲತೋ ಕೂಡುಕున్నటువంటి ರಾಮಾಯಣಾನ್ನು ವ್ರಾಸ್ತೂ ದಾನಿಕಿ 3 ನಾಮಧೇಯಾಲು ಉಂಚಾಡು. ಕಾವ್ಯಂ ರಾಮಾಯಣಂ ಕೃಷ್ಣಂ ಸೀತಾಯಾಶ್ಚರಿತಂ ಮಹತು ಪೌಲಶ್ಚ ವಧಮಿಚ್ಚೇವ ಚಕಾರ ಚರಿತವ್ರತಃ ಅನಿ ದಿನಕ ರಾಮಾಯಣಮು ಅನ್ನುವಂತ ಪೇರು ಅನಿ. ಇಂದಲೋ ಪ್ರಧಾನಂಗಾ ಚೆಪ್ಪಬಡೇದಿ ಸೀತಾದೇವಿ ಯೊಕ್ಕ ಚರಿತ್ರ ಅನಿ. ಆನುಷಂಗಿಕ ಫಲಿತಂಗಾ ಚೇಕೂರೇದಿ ಏಮಿಟೈ ಅಂತೇ ಪೌಲಶ್ಚ ವಧ ರಾವಣಾಸುರನ ಯೊಕ್ಕ ವಧ ಅನಿ. ರಾಮಾಯಣಮು ಅನಿ, ಸೀತಾದೇವಿ ಚರಿತ್ರ ಅನಿ, ಪೌಲಶ್ಚ ವಧ ಅನಿ ಈ ವಿಧಮೈನ 3 ನಾಮಧೇಯಾಲು ಉಂಚಿನటువంటి ವಾರೇ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ರಾಮಾಯಣ ರಚನ ಕಾವ್ಯಂಚಾರು. ಅದು ಕೂಡ ನಾರದ ಮಹರ್ಷಿ ವಚ್ಚಿ ಉಪದೇಶಿಸಿನ ತರ್ವಾತ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ರಾಮಾಯಣಾನ್ನು ವ್ರಾಸಾರು. ಅಸಲು ರಾಸೇ ಮುಂದು ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ಯೊಕ್ಕ ಹೃದಯಂ ಒಕ ರಕಮೈನ ಆವೇದನಕು ಗುರಿಯಿಂದಿ ಅಂತಾರು. ಸೀತಾಮಹಾಸಾಧ್ವಿನಿ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಪರಿಚಯಿಸಿದ ತರುವಾತ ಆಮೆ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ಯೊಕ್ಕ ಆಶ್ರಮಂಲೋ ಶೇಷಜೀವಿತಂ ಗಡುಪುತ್ತಿರುವ ಸಮಯಂಲೋ ಲವಕುಶರನ್ನು ಕೂಡ ಆವಿಡ ಪ್ರಸವಿಸಿದ ತರುವಾತ ಆಮೆ ಪಡೆಯಟುವಂತಿ ಅವಸ್ಥನು ಚೂಚಿ ಮಹರ್ಷಿ ಯೊಕ್ಕ ಹೃದಯಂ ಒಕ್ಕಸಾರಿ ಘೋಷಿಸಿಂದಿ ಅನ್ನಾರು. ಆಮೆನು ಚೂಡಗಾನೇ ಒಕ್ಕಸಾರಿ ಪರಮಧರ್ಮಾತ್ಮಡೈನಟುವಂತಿ ಸದ್ಗುಣ ಗರಿಷ್ಠುಡೈನಟುವಂತಿ ಮಂಗಳ ಗುಣಾಭಿರಾಮುಡೈನಟುವಂತಿ ಆ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಮೇದೇ ಓ ರಕಮೈನಟುವಂತಿ ಅರೇ ಏಮಿಟಿ ಈ ರಾಮುಡು ಇಟ್ಲಾ ಚೇಸಾಡು ಅನೇಟುವಂತಿ ಒಕ ರಕಮೈನ ಭಾವಾನ್ನು ಕೂಡಾ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ಪೊಂದಾರು ಅನ್ನಟ್ಲುಗಾ ವ್ಯಾಖ್ಯಾನಂ ಚೇಸಾರು. ಚೇಸಿ ಇಂತ ಗೊಪ್ಪದೈನటువంటి ಸೀತಾದೇವಿ ಯೊಕ್ಕ ಚರಿತ್ರನಿ ಈ ಲೋಕಾನಿಕಿ ಎಲ್ಲಾ ವೆಲ್ಲಡಿ ಚೇಯಾಲಿ ಅನ ಆಯನ ಆಲೋಚನೆ ಚೇಸಾರು. ಆ ಮಹಾರಾಜು ಯೊಕ್ಕ ಇಲ್ಲಾಲೇ సీతాదేవి భూపుత్రి అయినటువంటి ఇంత గొప్ప స్త్రీకే ఈ లోకంలో అపనెంబ తప్పలేదు అని అన్నట్లయితే ఇంక ఈ లోకంలో సాధారణ స్త్రీల యొక్క గతి ఎట్లా ఉంటుంది అనుకున్నారు. ఈ లోకంలో ఆడది పరాయి పురుషులతో మాట్లాడితే అనుమానించడం, మరో విధంగా చేస్తే అనుమానించడం, ఇవి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క నోరులు కొనుగ కాస్త కట్టించాలి అని అన్నట్లయితే సీతాదేవి యొక్క చరిత్రను ఒక్కసారి లోకానికి వెల్లడి చేయాలి అని మనస్సులో భావించారు. ఆ భావనకి అనుకూలంగానే నారద మహర్షి ఆయన దగ్గరకు వచ్చారు. రాముడి యొక్క గుణాలన్నీ వినిపించారు. రామాయణం రాయవయ్యా అన్నారు. ఆ తర్వాత ఆయన తమసా నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఒక క్రౌంచ పక్షును కొట్టడం జరిగింది. ఆయన నోటి నుంచి అనుకోకుండా ఒక శ్లోకం ఒకటి ఆవిర్భవించింది. ఇంటికి వచ్చి ఏమిటి నా నోటి నుంచి ఇటువంటి అక్షరాలు వచ్చాయేమిటి అని పర్యాలోచన చేసుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో బ్రహ్మగారు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు రామాయణం అంతా రాయవయ్యా అని చెప్పారు. అప్పుడు ఆయన రామాయణం రాశారు. అందులో ఆ రామాయణంలో సీతాదేవి యొక్క చరిత్రను వ్రాస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకప్పుడు రామచంద్రమూర్తైనా పూర్తి సత్వగుణ సంజాతుడై శాంతస్వభావుడై వ్యవహరించి మాట్లాడేడేమో కానీ సీతాదేవి అంటూ మాట్లాడడం కనుక వచ్చినట్లయితే రాముడి కంటే చాలా వ్యత్యాసంగా మాట్లాడుతుంది అమ్మవారు. అంటే కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు రాముడేముందండి అంతా సీతాదేవి యొక్క గొప్పతనమేనండి అని మాట్లాడతారు. అవి ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళవి. కానీ వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర ప్రకారంగా కనుక చూచినట్లయితే సీతాదేవి మాట్లాడిన సందర్భంలో ఎంతసేపు కూడా ఆమెలో రకమైన రజోగుణమే ఒక్కసారి తాండవించింది. రజోగుణం కాదు, తమోగుణమే తాండవించింది ఒక్కొక్కసారి. అసలు ఆమె తన నోట్లోంచి ఒక్కొక్కప్పుడు ఏం మాటలు విసురుతోంది అనేటువంటి సంగతి కూడా మనలాంటి వాళ్ళ యొక్క గుండెలే పగిలిపోతాయా అన్నట్లుగా మాట్లాడుతుంది ఆవిడ. అంత సద్గుణ చరిత్రయ్యి సాధుశీల అని పేరుగాంచి మహాపతివ్రత లలామా అని అందరి చేత కీర్తించబడి అగస్త్యాది మహర్షుల చేత ప్రశంసించబడినటువంటి ఆ సీతాదేవి మాట్లాడడం దగ్గరకు వచ్చేటప్పటికీ ఆమె నోరు విప్పింది. ఎక్కడ విప్పింది అంటే అయోధ్యాకాండలో ఒక్కసారి నోరు విప్పింది ఆవిడ. రామచంద్రమూర్తి అరణ్యాలకు ప్రయాణమవుతున్నారు. అలా ప్రయాణమైనటువంటి సందర్భంలో సీతాదేవిని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఒక పట్టాన్ని ఒక పరిస్థితిలో అంగీకరించలేదు. చాలా పెద్ద వాగ్యుద్ధం జరిగింది ఇద్దరికీ కూడా. కానీ ఈ లోకంలో ఆడవాళ్ళ యొక్క స్వభావం ఏమిటయ్యా అంటే వాళ్ళు మనస్సులో ఒక నిశ్చయానికి కనుక వచ్చారు అని అన్నట్లయితే దాన్ని సాధించుకుందుకు వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు. అది అనుమానం లేదు, అది స్త్రీ యొక్క స్వభావం. సీతాదేవి కూడా ఆ స్వభావ గుణాన్ని ఒక్కసారి తనకి ఒక్కసారి పుంజింపచేసుకుని ఏమిటయ్యా మాట్లాడతావు, నన్ను అరణ్యాలకి తీసుకెళ్తే నన్ను రక్షించలేను అని అంటావా అని కొంచెం భర్త మీద ఉండేటువంటి చనువు కొద్దీ ప్రణయాచ్చాభిమానాచ్చ పరిచిక్షే పరాఘవం అంటారు వాల్మీకి మహర్షి. ఎంచేతయ్యా అంటే ఒక స్త్రీ పరాయి వాళ్ళతో గట్టిగా మాట్లాడితే ఏమిటండి అలా మాట్లాడుతుంది ఆవిడ అని వాళ్ళు అనొచ్చు. లేదు ఇంకోళ్ళతోటి ఇంకోళ్ళతోటి మాట్లాడితే ఆవిడ అంతేనండి అని అనేటువంటి వ్యవహారం ఉంది. కానీ ఒక మనస్సులో ఉండే కోరిక తీర్చుకోవాలి అనేటువంటి సందర్భంలో కట్టుకున్న మొగుడు దగ్గరైనా నోరు విప్పి మాట్లాడకపోతే ఇంక ఈ లోకంలో ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా జీవించగలరు కనుక. కాబట్టి ప్రణయాచ్చ రామచంద్రమూర్తి తన మీద చూపించేటువంటి ప్రేమ వల్ల అభిమానాచ్చ ఆయన యందు ఈమెకు ఉండేటువంటి చనువు వల్ల పరిచిక్షేపరాఘవం రాముణ్ణి కొంచెం ఆయన మనస్సు మీద దెబ్బ కొట్టినట్టుగా ఒక బాణం వేసిందండి. అయ్యా రామచంద్ర నాదా, ఆనాడు మా నాన్నగారు కన్యాదానం చేసేటువంటి సమయంలో కాళ్ళు కడిగి పాణిగ్రహణ మహోత్సవం జరిపించేటువంటి సందర్భంలో నీవు ఒక దివ్యమంగళ విగ్రహుడవని ఏదో ఒక గొప్పగా అందంగా ప్రకాశిస్తావు అని మా నాన్నగారిని కన్యాదానం నిచ్చి చేయలేదయ్యా. చేసినప్పుడు ఎలా కన్యాదానం చేశారు అంటే నువ్వు ఒక మగవాడివి అనుకుని కన్యాదానం చేశారయ్యా. किंत्वा मन्यत वैदेह पिता मे मिथिलाधिपः राम जामातरं विद्धि స్త్రీయం పురుష విగ్రహం. అంతేగాని ఒక మగవాడు రూపంలో ఉండే ఒక ఆడదానికి నా కూతుర్నైన సీతాదేవినిచ్చి కన్యావానం చేస్తున్నాను అని పాపాలకు అడగలేదయ్యా అని మాట. మరి ఈ మాట సీతాదేవి అనవలసినదేనా అంటే ఆవిడ నోటి నుంచి రావాల్సినటువంటి మాట కాదు. కానీ అంత గట్టిగా రాముని యొక్క హృదయం గాయపడేలాగా కొట్టడం ఏమిటి, ములుకుల్లాంటి పలుకులు అవి బాణాల్లా ఒక్కసారి రాముడి దగ్గర పనిచేసాయి. ఆ మాటలు విన్నారు రామచంద్రమూర్తి. సరే రా అన్నారు. అర్థమైందండి. అంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను అంటే మీరు రామాయణం అంతా విన్నారు, ఉన్న విషయాన్ని మీ దగ్గర నేను చెప్పాలి. అంతేగాని ఏదో మసిమూసి బారేడికాయ చేసినట్టుగా నేను చెప్తే నేను చదువుకోని వాడిని కింద అవుతాను. కాబట్టి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తాను. అలా వెళ్ళినటువంటి ఆ సీతాదేవి అరణ్యాలకు వెళ్ళబోతున్న సమయంలో కౌశల్యాదేవితో కొన్ని మాటలు మాట్లాడింది అని మీకు కొన్ని చెప్పాను. అలా చెబుతూ భర్త మీద ఉండేటువంటి గౌరవాన్ని చూపిస్తూ ఎలా మాట్లాడింది అని అన్నట్లయితే, అమ్మా కౌశల్య, ఈ లోకంలో మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి గొప్పవాడా, లేక 9 మాసాలు కడుపులో మూసి మనల్ని కన్నటువంటి తల్లి గొప్పదా, లేక సర్వసాధారణంగా ఆడదానికి ఎవరంటే బాగా ప్రేమ అంటే భర్త అంటేనే ప్రేమ, కానీ కొడుకు కనుక పుట్టిన తర్వాత అంత ప్రేమ కొడుకు మీద మారిపోతుంది. ఇప్పుడు జన్మనిచ్చిన తండ్రి గొప్పవాడా, లేకపోతే గర్భవాసంలో మూసిన తనను మూసిన తల్లి గొప్పదా, లేక కొడుకు గొప్పవాడా భర్త గొప్పదా అని విషయాన్ని విశ్లేషిస్తూ అమ్మవారు సీతాదేవి భర్త మీద ఉండే గొప్పతనాన్ని నిరూపిస్తోందండి. అక్కడ అలా మాట్లాడింది అంటే ఎందుకు మాట్లాడింది అన్నట్లయితే, భర్త వెంట అరణ్యాలకు వెళ్ళాలి, ఆయన అంగీకరింప చెయ్యాలి. అంగీకరింప చెయ్యాలి అని అన్నట్లయితే కొంచెం మగవాడికి పౌరుషం వచ్చేటువంటి మాట మాట్లాడాలి. అలాగనే అక్కడ ఆ మాట మాట్లాడింది. కానీ ఇప్పుడేమంటోంది అంటే కౌశల్యాదేవితో మాట్లాడుతూ, అమ్మా మితం దతాతి పిత, పెళ్ళైపోయింది అనుకో, ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళాము అనుకో, ఏం ఇస్తారమ్మా నాన్నగారు మనకి? అమ్మ పుట్టింటికి వచ్చామని చెప్పిన ఏదో చీర పెడతారు, లేకపోతే ఏదైనా నగ చేయించి పెడతారు, లేకపోతే అమ్మ ఈ 1000 రూపాయలు దగ్గర ఉంచుకోవమ్మా అని ఇస్తారు. అంతే ఇస్తారు తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వరు కదా. మితం దదాతి పిత మితం మాత, అదే తల్లి ఉంది అనుకో, అమ్మ అత్తవారింటికి వెళ్తున్నావు, ఒట్టి చేపలతో పంపించకూడదు, ఇంతంప చనివిడి ముద్దలు చేసి పంపిస్తాను అని కాస్త చనివిడి అటువంటివి చేసి మిఠాయి చేసి ఆవిడ పంపిస్తుంది, అంతే ఆవిడిస్తుంది. మితం సుత, కొడుకు 100,000 రూపాయలు ఉద్యోగం చేసే ఎంత గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా ఆ కొడుకు డబ్బు కనుక బీరువాలో కనుక పెట్టుకున్నట్లయితే గమ్మున తల్లి అవసరం వచ్చి దాంట్లో ఉండే ఏ 1 రూపాయలు తీసినప్పటికీ కూడా అమ్మా అందరిలోనూ అడుగుతాడు, అమ్మాయి ఇక్కడ 100 పెట్టాను ఏమైంది అంటాడు. అయిపోయింది ఇంక మన బతుకు. ఈ లోకంలో ఒక్క భర్త మాత్రమే గమ్ముని 1000 రూపాయలు వాడుకున్నా 100 రూపాయలు వాడుకున్నా ఏమో ఏ పరిస్థితిలో తాను తీసిందో అని ఒక భర్త మాత్రమే తన భార్యని రక్షించుకుంటూ ఉంటాడమ్మా. కాబట్టి ఈ లోకంలో అందరిలోనూ ఎవరు గొప్పవారు అన్నట్లయితే, అమితస్య చ దాతారం భర్తారం కాన పూజయేత్. ఈ లోకంలో తండ్రి అయినా మనకు తక్కువగానే ఇస్తాడు, తల్లి అంతకంటే తక్కువగా ఇస్తుంది, కొడుకు ఇంకా తక్కువగా ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటాం ఉపన్యాసాలకి వాటికి, ఇంటి తాళం ఎవరికి ఇచ్చి వస్తామండి, పెళ్ళానికి ఇచ్చే వస్తాం. బంగారం అంతా ఇంట్లోనే ఉంటుంది, వెండంతా ఇంట్లోనే ఉంటుంది, డబ్బులన్నీ ఇంట్లోనే ఉంటాయి, తాళం అంతా ఆవిడ చేతికి ఇస్తాం. ఇప్పుడు ఆ కుటుంబం ఆ దొంత సమస్తమైనటువంటి ఆస్తికి అంతకి ఎవరిని యజమాని చేసి బయటకు వచ్చామండి, మనం ఇంట్లో ఉండే భార్యకే ఇచ్చి వచ్చాం. కాబట్టి ఈ లోకంలో భర్త ఒక్కవాడు మాత్రమే, భార్యకి సమస్తము ఇవ్వగలిగిన వాడు ఎవరయ్యా అంటే ఒక్క భర్త మాత్రమే. అమితస్య చ దాతారం భర్తారం కాన పూజయేత్. కాబట్టి అంత అధికమైనటువంటి ధనాన్ని లేకపోతే ప్రేమని అనురాగాన్ని పంచిపెట్టేటువంటి భర్తని ఎవరు పూజించకుండా ఉంటారమ్మా అని మాట్లాడుతున్నారు. ఇందాక రాముడి దగ్గర ఏమో ఆ విధంగా మాట్లాడింది, ఇప్పుడు కౌశల్య దగ్గర ఈ విధంగా మాట్లాడు. అంటే భర్త మీద అంత ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో భర్త యొక్క ఆధిక్యం ఏమిటో, ఆయన యొక్క స్థితి ఏమిటో, ఆయన అస్తిత్వం ఏమిటో తెలిసి ఉన్నప్పటికీ కూడా తన పని సాధించుకోవాలి అన్న సమయంలో ఆడదాని ఆడది ఎల్లప్పుడూ ఎలా మాట్లాడుతుంది అంటే కొంచెం గట్టిగానే మాట్లాడుతుంది. అదే అమ్మవారు మాట్లాడుతారు. అరణ్యాలకు వెళ్ళబోయే ముందు కూడా సీతాదేవి ఎలా ఉంది అని వర్ణిస్తారు, అందులో కల్పవృక్షంలో వర్ణిస్తారండి. వేదానికి మూడు స్వరాలు ఉంటాయండి, ఎలాగే అంటే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని. అందులో ఉదాత్తానుదాత్త స్వరితములు అనేటువంటి ఆ మూడింటిలోనూ సీతారామ లక్ష్మణులు ముగ్గురు పోలిస్తున్నారు కల్పవృక్షంలో విశ్వనాథ వాకి. సుమంతుడి యొక్క రథము మీద అవిరోహించిందిట సీతాదేవి. ఇటు రాముడు, అటు లక్ష్మణుడు, ఇటు అటు నిలబడి ఉన్నారట. ఆ నిలబడి ఉన్నప్పుడు ఆ సీతాదేవి ఎలా ప్రకాశిస్తోందిట అని అన్నట్లయితే, ఉదాత్తముతోటి, అనుదాత్తంతో, స్వరితంతో కనుక వేదం కనుక చదువుతున్నప్పుడు ఈ లోకంలో ఎక్కడ స్వరాన్ని బాగా నిలబెడితే మనకి వేదం బాగా వినిపించాలి అనిపిస్తుంది అన్నట్లయితే, అనుదాత్తమైతే బాగా కిందకి నొక్కాలి, స్వరితమైతే సమానంగా చదవాలి, ఉదాత్తమైతే చాలా కంఠస్వరం పైకెత్తి చదవాలి. ఇప్పుడు అరణ్యాలకు వెళ్ళబోతున్నటువంటి సీతాదేవి ఆధిక్యము గొప్పదా, రామలక్ష్మణుల యొక్క ఆధిక్యము గొప్పదా అని అన్నట్లయితే ఇక మీదట సీతాదేవి యొక్క ఆధిక్యమే గొప్పదా. ఇంచేదేంటి, సీతాదేవి కనుక దగ్గర కనుక లేకపోతే రావణ సంహారం జరగదు. అందుకే ఇప్పుడు సీతాదేవి యొక్క ఆధిక్యాన్ని నిరూపించడానికి వాల్మీకి మహర్షి అట్లాగే రాశారు, దాన్ని విశ్వనాథ వారు కొంచెం ప్రస్ఫుటం చేశారు. ఎలాగే అంటే స్వరితము, అనుదాత్తము అనే రెండు గుణాల చేత పోషింపబడుచున్న ఉదాత్తము అనేటువంటి ఒక స్వరం ఎంత గొప్పగా అయితే ప్రకాశిస్తుందో వేదంలో, ఆ రామలక్ష్మణులతో కూడుకున్న సీతాదేవి అలా ప్రకాశిస్తోంది అన్నారు. ఇంకో విశేషణం అని చెప్పారండి, అది ఎలాగే అంటే ఈ లోకంలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి మూడు గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాత్తము అనే గొప్ప స్వరంతో పోల్చారు కాబట్టి సీతాదేవిని ఇప్పుడు ఏ గుణంతో పోల్చాలండి, సత్వగుణంతో పోల్చాలి, అన్నింటికంటే గొప్ప గుణం సత్వగుణం కదా. కానీ ఇప్పుడేమంటున్నారు అంటే సీతాదేవి ఎలా ఉందిట, సత్వగుణము రాముడుట, రజోగుణం లక్ష్మణుడుట, సత్వగుణంతో రజోగుణంతో కూడా పోషింపబడుతున్న తమోగుణంలా ఉంది అన్నారు సీతాదేవి. ఏం చేతాయంటే సీతాదేవిలో ఆ తమోగుణం కనుక లేకపోతే అక్కడ రాక్షస సంహారం జరగదు. సర్వసాధారణంగా మనం ఏదైనా కనుక ఇల్లు అధీమనం కనుక కట్టుకున్నాము అనుకోండి, ఈశాన్యం పెరుగు ఉండాలి అని అంటారు. కానీ నిజంగా కనుక శాస్త్ర సంప్రదాయం కనుక చూచినట్లయితే ఈశాన్యమాగ్నేయ మిరు దశన్ బలిచిన ప్రాచీ దిశ ఆకాంతి భరమోలే, సీతాదేవి ఎలా ఉంది అని వర్ణిస్తూ వాల్మీకి రామాయణానికి అనుసారంగా కల్పవృక్షాన్ని రాసినటువంటి విశ్వనాథ వారు అంటారు, ఒక మూల ఈశాన్యం పెరిగిందిట, ఒక మూల ఆగ్నేయం పెరిగిందిట. మనం ఏమనుకుంటాం, ఈశాన్యం పెరిగితే పెరగచ్చు తప్ప ఆగ్నేయం పెరగకూడదండి అంటాం, అలా కాదండి. ఈశాన్యం ఏ స్థాయిలో అయితే పెరిగిందో అదే స్థాయిలో ఆగ్నేయం కూడా పెరగవచ్చు, తప్పేమీ లేదు. ఎంచేత అంటే అవి తూర్పు దిక్కును కాస్తోంది. అన్ని దిక్కుల్లో కల్లా ఏ దిక్కు గొప్పది, తూర్పు దిక్కు చాలా గొప్పది. తూర్పు దిక్కుకి అధిపతి ఎవరయ్యా అంటే ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు సీతాదేవి ఎలా ప్రకాశిస్తోందయ్యా అంటే, రాముడు ఒకవైపు ఈశాన్య దిక్కునందు, ఒకవైపు లక్ష్మణుడు ఆగ్నేయ దిక్కునందు కాస్తూ ఉండగా ఆ తూర్పు దిక్కు యొక్క ఆ కాంతి ఎలా అయితే ప్రకాశిస్తోందో సీతాదేవి అలా ప్రకాశిస్తోంది అన్నారు కల్పవృక్షంలో రాస్తున్నారండి. ఇంకో సంగతి కూడా చెప్పారండి, ఇంకా ఆయన చెప్పిన చెప్పనటువంటివి ఇంకా వాల్మీకి రామాయణంలో రహస్యంగా దాగి ఉన్న విషయాలన్నీ ఆయన బయటికి లాగారండి. ఎవరండి అంటే విశ్వనాథ వాడు బయటికి లాగారండి. సీతాదేవి ఎలా ఉందిట అని అన్నట్లయితే ఇంకో విషయాన్ని చెప్తున్నటువంటి వారే, ఒకసారి నారద మహర్షి, తుంబురుడు ఇద్దరూ కలిసి గానం చేస్తున్నారట. ఏ గానాన్ని? సామగానం చేస్తున్నారట. నారద మహర్షి చేత, తుంబురుడి చేత గానం చేయబడుతున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్యన ప్రకాశిస్తున్నటువంటి సామగానము అనేటువంటి గానం ఎలా అయితే ఉందో ఆ సామగానంలో సీతాదేవి ప్రకాశిస్తుంది.
జానకీ దేవి పుల్చే సుమం ప్రాణీత రథము మీద. ఆ సుమంపుడు తీసుకొచ్చిన రథం మీద సీతాదేవి ఇలా ప్రకాశిస్తోంది అని వర్ణిస్తారు. అంటే ఇప్పుడు అరణ్యాలకు వెళ్తున్నటువంటి సీతాదేవిని ఇలా ఎందుకు వర్ణించారు అని అన్నట్లయితే, ఇక మేపట సీతాదేవి కనుక లేకపోయినట్లయితే రాక్షస సంహారం జరగదు. సరే, అరణ్యాల్లోకి వెళ్ళారండి. అలా వెళ్ళినప్పుడు అగస్త్య మహర్షి సీతాదేవిని గురించి ఒక మాట మాట్లాడాడు. ఎవరితోటండి? రామచంద్రమూర్తితో. రామా, ఈ లోకంలో సీతాదేవి గొప్పతనాన్ని ఒక్కసారి చూడవయ్యా. మనం ఎక్కడికైనా ఢిల్లీ కానీ అమెరికా కానీ వెళ్తాం, ఫ్లైట్ మీద వెళ్దాం అనుకున్నాము అని అన్నాం అనుకోండి మన భార్యతో, ఏమన్నా నేను కూడా వస్తానండి అంటుంది. అలా కాదు, కాలినడకని నేను ప్రయాణం చేసి అయోధ్య వెళదాం అనుకుంటున్నాను అంటే, అబ్బాయి ఏమండి అయినని మా అబ్బాయి ఇంట్లో దీపెట్టేయండి, అక్కడనే ఉంటాను, తప్ప ఈ కాలినడకని వ్యవహారం నేను చేయలేనండి అని ఇంట్లో కూర్చుంటుంది. ఇప్పుడు రామా, నువ్వు ఇప్పుడు అరణ్యాలకు వెళ్ళబోయేటిన సమయంలో ఏ పుష్పక విమానం లాంటి విమానం మీద వెళ్తాం లేదు, నడిచి వెళ్తాను అన్నావు నువ్వు. అరణ్యాల్లో నడిచి వెళ్ళేటిన సందర్భంలో ఏ భార్య అయినా వెంట వస్తుందా అంటే రాదు. ఎంచేత అంటే పెద్ద పెద్ద ఏసీ టికెట్లు తీసి రైళ్లలోనూ విమానాల్లోనూ తీసుకెళ్తామంటే ఆడవాళ్ళు మన వెంట వస్తారు. కాలినడకని ప్రయాణం చేస్తున్నాము అంటే ఆడది రాదు. కానీ కాలినడకని ప్రయాణం చేస్తాను అని నీవంటూ అంటే పట్టుపట్టి నీ వెంట వచ్చింది అంటే, ప్రమదారత్నము కానతోడరిగిన, ఈ లోకంలో స్త్రీలోకానికే ఆవిడ ఒక రత్నమయ్యా. అందులో ఎక్కడికెళ్తానన్నావు? పోనీ నడిచేమన్నావు? పుణ్యక్షేత్రానికి వెళ్తానన్నావా? కానతోడరిగిన అరణ్యాలకు వెళ్తాను అన్నావు. అడవులలో ముళ్ళతోటి రాళ్లతోటి రప్పలతోటి కూడుకున్న అరణ్యానికి వెళ్తాను అన్నావు. అలా వెళ్తాను అన్నప్పటికీ కూడా కాంతామౌళి, మొత్తం స్త్రీలోకానికే ఆవిడ, మహారత్నము సీత ఏమడిగిన లేదంచనన్ రాదు, అగస్త్య మహర్షి చెప్తున్నారండి. కాబట్టి ఈ సీతాదేవి ఏమి అడిగినప్పటికీ కూడా, సీత ఇవి నువ్వు అడగవచ్చా, ఇది నీకు న్యాయమా, దీని వెనకాల ఏం అంతరార్థాలు ఉన్నాయో, ఇదేం రాక్షసమాయో, ఇటువంటి విషయాలు నీకు అనవసరం. ఎంచేత అంటే అన్ని రహస్యాలు తెలుసున్నటువంటి ఆవిడ, సాధారణమైన స్త్రీ కాదు ఆవిడ. కాబట్టి సీత ఏమడిగిన లేదంచనన్ రాదు, ఉత్తమురాలయ్యది తీర్చుతే తగవు. కాబట్టి ఆమె ఏమి కోరినప్పటికీ కూడా అదే తీర్చడం న్యాయము అని చెప్పి పంపించారు. అక్కడ సరే పంచవటీ తీరంలో నివసిస్తున్నారు. ముందు కరుణ్ణి సంహరించారని, ఆ కరుణ్ణి సంహరించారు. రాముడు సంహరించిన తరువాత వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన శ్లోకం రాశారు. ఇదే మనకి రాముణ్ణి సేవించే సందర్భంలో చప్పరము చామరాలు వీస్తున్న సందర్భంలో అక్కడ ఈ శ్లోకం చదువుతారు. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ వృష్ట వైదేహి భర్తారం పరిశస్వజీ అని. ఆ కరదోషణాభల్ని సంవరించబోయేటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఏమన్నారు అంటే, లక్ష్మణ మీ వదిన ఈ రాక్షస సంహారాన్ని చూడలేదయ్యా, ఆమెను గుహలో ప్రవేశపెట్టవలసింది అన్నారు. ప్రవేశపెట్టారు, మొత్తం రాక్షస సంహారం అంతా అయిపోయింది. ఆ కరుడు కొట్టినటువంటి బాణాలకి రామచంద్రమూర్తి యొక్క శరీరం అంతా కూడా రక్తశక్తం అయిపోయిందండి. ఆ రక్తశక్తమైనటువంటి ఆ రాముని యొక్క దేహాన్ని చూచింది ఒక్కసారి. అరే రక్తం ఇలా కారుతోంది అంటే ఆయన ఎంత గాయాల బాధతో ఉంటాడో, ఈ బాధ ఒక్కసారి పోగొట్టాలి అనుకుంది అమ్మవారు. పక్కన మరీ లక్ష్మణస్వామి ఉండనే ఉన్నారు. ఏమో ఆయన చూస్తున్నారో చూడలేదో, పైన మహర్షులందరూ కూడా పక్కనే ఉన్నారు, దేవతలందరూ కూడా పైన చూస్తున్నారు. అయినప్పటికీ కూడా తన భర్త యొక్క గాయాల యొక్క బాధ పోగొట్టాలి అని తం దృష్ట్వాహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ వృష్ట వైదేహి భర్తారం పరిశస్వజే. ఒక్కసారి భర్తని కౌగిలించుకుంది అన్నారు. అలా కౌగిలించుకోవడంతో రామచంద్రమూర్తి పొందినటువంటి గాయాల బాధ అంతా పోయింది అని వ్యాఖ్యానకారులు చెప్తారు. ఇంకా ముందుకు వెళ్దామండి. సరే, ఇప్పుడు సీతాదేవి అపహరించబడుతోంది. అకంపండు చెప్పిన మాటలు నేను చెప్పాను, ఇంక నేను మళ్ళీ అవి చెప్పడం లేదు. ఆ సమయంలో రావణాసురుడు పరివిరాజక వేషంతో వచ్చాడు ఆవిడ దగ్గరికి. అలా వచ్చిన సందర్భంలో అసలు సీతాదేవి యొక్క విశ్వరూపం అంటే ఎలా ఉంటుందో మనకు అరణ్యకాండలో తెలుస్తుంది. రావణాసురునితో మాట్లాడబోయేటువంటి సందర్భంలో ఎవరో ఒక ఋషీశ్వరుడు వచ్చాడు, పరివిరాజకుడు వచ్చాడు, సన్యాసి కనుక వస్తే ఆతిథేయ మర్యాదలు ఆచరించాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆవిడ ఏదో కందమూల ఫలాలు పట్టుకొచ్చి ఇచ్చిందండి. ఆ ఇచ్చిన తర్వాత ఆయన అడిగాడు, నీవెవరవు ఇక్కడ? ఇంకా భాస్కర రామాయణంలో అందమైన పద్యం, ఇంతీ ఎవరిదానవు ఎందునికి మున్ను ఏమండ్రు నీ నామంబు ఇక్కాంతారంబున కేలవచ్చితివి జగత్ కళ్యాణమీ దేహం అత్యంతయాసము పొంద చేసిన నిమిత్తంబేమి నీవేటికిన్వం తన్ పొందిన దాన విట్లనుడు అవ్వమాక్షిత ఆహనిట్లన్. ఇప్పుడు పరివిరాజకుడితో మాట్లాడుతోంది. ఇదివరకు రామచంద్రమూర్తితో మాట్లాడినప్పుడు చాలా కఠోరంగా మాట్లాడింది, మధ్యలో కూడా కొంచెం వేసిందండి మళ్ళీ రాముడితో. ఎలాగై అంటే అరణ్యాల్లో అభయప్రదానం చేశారు రామచంద్రమూర్తి ఋషీశ్వరులకి. అలా అభయప్రదానం చేసినప్పుడు అది వెళ్తున్నారు, నడుస్తున్నారు. అలా నడుస్తున్న సందర్భంలో, నాథ మీరు చేసినవన్నీ నాకు చాలా విశ్వాసపాత్రంగా నచ్చుబాటుగా ఉన్నాయి, కానీ ఈవేళ మీరు చేసిన పని నాకు నచ్చలేదు అంటే ఏమిటి చెప్పు అంటే, ఆ ముందు ఆవిడ కొంచెం మాట్లాడింది, మీరు నా మీద ఎక్కువ చనవ చూపిస్తున్నటువంటి కారణం చేత ఈ మాటను మాట్లాడుతున్నానే తప్ప ఏదో మీరు నడిచేటువంటి దారికి అడ్డుపడాలని కానీ లేకపోతే ఏదో మీకు ప్రత్యాఖ్యానం చేసి మాట్లాడాలి అని నా ఉద్దేశం కాదు, మీరు కనుక అంగీకరిస్తే మాట్లాడతాను అలా అన్నప్పటికీ చెప్పన్నారు రామచంద్రుడు. ఏం లేదు నారా, ఈ లోకంలో మానవుల్ని పాడు చేసేవి మూడే మూడు దుర్గుణాలు, అందులో ఒకటి మిథ్యావాక్యం, ఒకటి ప్రతి విషయానికి అబద్ధం ఆడేస్తాడు. ఇంచేత ఏంటి వాడికి అలవాటు అయిపోతుంది, మొదటిసారి పొరపాటు, రెండోసారి గ్రహపాటు, మూడోసారి అలవాటు అన్న సామెత ప్రకారంగా మొదటిసారి కనుక అసత్యం ఆడడానికి కనుక అలవాటు పడ్డాము అంటే ఇంక వాడు అదే దారిలో వెళ్ళిపోతాడు. కాబట్టి మానవుల్ని సర్వనాశనం చేసేది ఏమిటయ్యా? ఒకటి మిథ్యావాక్యం, ఇక రెండవది ఈ లోకంలో భార్యాభర్తల యొక్క సంబంధం ఎటువంటిదయ్యా అంటే, మనం మనస్సులో ఎన్నో కోరికలు కోరుకుంటాం, గొప్ప అందమైన దాన్ని వివాహం ఆడాలి అని, లేకపోతే ఆడను కూడా అనుకుంటుంది, నేను బాలకృష్ణ లాంటి వాడినో చిరంజీవి లాంటి వాడినో పెళ్ళాడాలి అని ఆవిడ అనుకుంటుంది. కానీ పెళ్ళయ్యే సమయంలో ఈయనకి అవ్వాల్సిన పెళ్ళి ఈయనకవుతుంది, ఆవిడకి అవ్వాల్సిన పెళ్ళి ఆవిడకి అవుతుంది. అదేమిటండి మరి నువ్వు అనుకున్నట్టుగా ఎందుకు జరగలేదండి అని అంటారా? ఈ లోకంలో పరిణయాలు, దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. ఈవేళ మనం వివాహం ఆడుతున్నాము అంటే మ్యారేజ్ సార్ మేడ నీవినని ఆ భగవత్ సంకల్ప ప్రకారంగా జరగాలి తప్ప అవి మన విధానం ప్రకారంగా జరిగేవి కాదు. ఒక అందమైన అమ్మాయిని చూపించి పెళ్ళాడంటే అబ్బాయి నాకు నా అమ్మాయి నాకు నచ్చలేదు అంటాడు, కొంచెం ఈ అమ్మాయికి తేడాగా ఉండి పెళ్ళాడు నాకు ఆ అమ్మాయే నచ్చింది అంటాడు. అంటే పూర్వజన్మ వాళ్ళకి ఆ కర్మబంధం వాళ్ళు అలా అంటిపోస్తూ ఉంటే వాళ్ళు అలా జీవిస్తారంటే మనం దాన్ని ఎవరు మనం కావనలేం. కాబట్టి ఈ లోకంలో మానవులకి వివాహ సంబంధం ఎటువంటిది అంటే అది పూర్వజన్మ కల్పితం, అది తద్వారా కల్పితం. ఒక స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టినా లేక ఆవిడ మనలో పెళ్ళాడే జీవితాంతము మనం అలా వెళుతూ ఉండవలసిందే, నిన్నెందుకు పెళ్ళాడాను అని ఈ విధమైన మాట మాట్లాడకూడదు. అలా కాకుండా ఉన్న భార్యతో సుఖపడకుండా పరధారలకేసి చూడడం మాట్లాడడం ఇటువంటివి చేశారా వాడు కూడా పతనమైపోతాడు. కాబట్టి పరధారాభిమర్శనం అవి రెండవది. ఈ రెండు కంటే ఇంకా బాగా మనుషుని నాశనం చేసేది ఏమిటయ్యా అంటే వినా వైరంచ రౌద్రత, ఏ కారణమూ లేకుండా ప్రతి విషయానికి తలబద్దలు కొట్టేసుకున్నంత కోపాన్ని చూపించేస్తాడు. ఈ మూడు మానవుని సర్వనాశనం చేస్తాయి అందండి అమ్మవారు. ఇందులో మొదటి విషయంలో నీ మీద నాకు అనుమానం లేదయ్యా, ఏం చేతయ్యా అంటే నువ్వు నిరంతర సత్యవాక్య పరిపాలకుడవు, నాకెక్కడా దీంట్లో సందేహం లేదు. ఇక రెండవది పరదారంలు చూడడము లేక సైగలు చేయడం లేక ఏదో ఇటువంటి విషయాలు నీ దగ్గర ఇప్పటివరకు లేనేలేవు, అసలు ఆ విషయంలో నాకు అనుమానమే లేదు. ఇక మూడో విషయం ఇక్కడ వచ్చింది, 14 సంవత్సరాలు ఆ పినతల్లి కైక కోరిక ప్రకారంగా అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో ఎక్కడ ఏ విధంగా అరణ్యంలో ఎక్కడ కాలక్షేపం చేసుకుంటూ తేదీ లెక్క పెట్టుకుని అమ్మయ్య 3 సంవత్సరాలు గతించాయి, 4 సంవత్సరాలు గతించాయి అని లెక్క పెట్టుకుని ఎలా 14 సంవత్సరాలు గతించిపోతాయా అని లెక్క పెట్టుకోవాలి తప్ప, ఈవేళ ఆ బ్రాహ్మణోత్తములు అడిగినంత మాత్రం చేత నేను రాక్షస సంహారం చేస్తాను అని వారికి ఎందుకు అభయప్రదానం చేశావు నువ్వు? ఏ నీకు వాళ్ళు ఏం అపకారం చేశారు? అపకారం చేశాడు విరాధుడు, వాడికి చేయవలసిన శిక్ష చేయనే వేసేసావు కదా. ఇప్పుడు మనం లేనిపోని వ్యవహారం ఎందుకు మనం విరోధం మనం పెట్టుకోవడం ఎందుకు? కాబట్టి వినా వైరించ రౌద్రత, ఇది నాకు నచ్చలేదు. ఇంకో కథ కూడా చెప్పిందండి. చెప్పి పూర్వకాలంలో ఒక ముని ఒక చోట తపస్సు చేస్తున్నాడయ్యా. ఆ తపస్సు చేసేటువంటి సమయంలో ఎక్కడ ఎవడు తపస్సు చేసినప్పటికీ ఆ తపస్సుని పాడు చేయాలి అని ఇంద్రుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందరూ ఇంబ్రపదవి అంటారు, ఆ ఇంబ్రపదవి లాంటి దిక్కుమాల పదవి ఎవరికీ ఉండదు. ఏం చేతాయి అంటే ఎవడు తపస్సులు చేసినా వచ్చేవాడు స్వర్గలోకం పట్టుకుపోతాడేమో అని ఆయన బాగా ఎంతసేపు కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగానూ వాళ్ళ తపస్సుని భగ్నం చేయడానికి ఆయన ప్రయత్నం చేసేవాడు. అందులో ఇంబుడు మారువేషంలో ఒక వచ్చి ఒక కప్పిని ఒక దాన్ని అక్కడ పెట్టి, నాయన కాస్త ఈ కప్పి చూస్తూ ఉండవయ్యా, గ్రామాంతరం వెళ్ళొస్తాను, ఈ కత్తి కనుక చేతితో పట్టుకుని గ్రామాంతరం కనుక వెళ్తే నన్ను క్రూరుడు అనుకుంటారయ్యా, నేను వచ్చే వరకు కాస్త ఈ కత్తి దాచవయ్యా అన్న. పోన్లే కత్తే కదా అక్కడ పడేవయ్యా. ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళిన వాడు రాలేదు. ఇంక ఈయన ఏమిటయ్యా అంటే ఈ లోకంలో న్యాస ద్రవ్యాన్ని దాచడం చాలా కష్టము అంటారు ధర్మశాస్త్రంలో. మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, మన పరసలో 100 రూపాయలు పెట్టుకుని మనం వెళ్తున్నాం అనుకోండి, ఎవరెవరు ఇచ్చిన 50 రూపాయలు కూడా పరసలో ఉంది అనుకోండి, మనం మాటికి మాటికి మనం అంత ఖర్చు పెట్టింది మనం చూసుకోండి, ఆ 50 ఉందా లేదా అని చూసుకుంటాం. ఏం వాటికి ఖర్చు పెట్టేస్తే ఈ లోకంలో పరబ్రవ్యాన్ని మన దగ్గర కనుక అట్టే పెడితే అవి దాచరా. ఇప్పుడంటే బ్యాంకులు వచ్చేసే, పూర్వకాలంలో ఈ బ్యాంకులు అవి లేవు, దాచమని మన దగ్గర ఉంచేవారు. ఆ ద్రవ్యానికన్నా నువ్వు ఖర్చు పెట్టావా, నేరుగా ఎక్కడికి వెళ్తావని నరకలోకానికి వెళ్తామని ధర్మశాస్త్రం రాసింది. కాబట్టి ఈ లోకంలో ఏమిటంటే పరబ్రవ్యాన్ని న్యాస ద్రవ్యాన్ని దాచి ఉంచడం చాలా కష్టము అంటారు. ఇంకేం ఏమిటండి, ఇలా ధ్యానంలో కూర్చున్న సమయంలో ఈ ఖర్చు ఉందా లేదా? ఇంకెందుకు ధ్యానం కుదరడం లేదండి, అర్థమైందండి. ధ్యానం కూడా ఏమిటంటే అసలు జీవితంలో ధ్యానంలో పరమాత్మని మనస్సులోకి తెచ్చుకుని ధ్యాన ముద్ర ద్వారా మనం ఈ లోకంలో పరమాత్మను ఆరాధించడం చాలా గొప్పది అంటారు. ఎలాగైనా మాటల సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యోగాన్ని ఆచరించేటప్పుడు 5 రకాలైన ముద్రలు ఆచరిస్తారు. అందులో సరిగ్గా ఈ భ్రూమధ్యంలో కనుక మనం దృష్టిని కనుక నిలిపినట్లయితే మనం నీ ఇష్టం నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తావో ముందు సగుణ రూపాన్ని ధ్యానిస్తాం కాసేపు. ఆ సగుణ రూపం కాసేపటి పక్కకు వెళ్ళిపోతుందండి. నువ్వు సగుణ రూపాన్ని ఒక మహావిష్ణువుని ధ్యానిద్దాము అనుకుని కాసేపు ఆ శంఖాన్ని ఆ చక్రాన్ని ఆయన గదని లేక ఆయన వనమాలని ఆయన చక్కనైనటువంటి ఆ కిరీటాన్ని కాస్త ఇలా మనస్సులో ఇలా పెట్టుకున్న సందర్భంలో కాసేపు అలా సగుణ రూపాన్ని ధ్యానిస్తావు, కానీ కాసేపటికి ఆ సగుణ రూపం వెళ్ళిపోయి నిర్గుణ రూపమే మిగిలిపోతుందండి, తేజస్సు ఒకటే మిగులుతుందండి. అలాగే చెప్పారు యోగ శాస్త్రంలో. ఇప్పుడు ఎంతసేపు అంత శ్వాస మీద ధ్యాస అని ఏవో చెప్తున్నారు, అవన్నీ పక్కన పెడదాం, మన ముందు శాస్త్ర ప్రకారంగా మనం మాట్లాడుకుంటాం. ఇది కనీసం ఈ భ్రూమధ్యంలో ఆ దృష్టి కనుక నిలిపిడితే నిలబడితే దాన్ని మధ్యమ ముద్ర అంటారు. అలా కాకుండా ఈ పైభాగంలో ఈ కనుబొమ్మల యొక్క మైభాగంలో కనుక ఆ దృష్టి కనుక అట్టే పెట్టి ధ్యానం కనుక చేస్తే దాన్ని కేచరి ముద్ర అంటారు. కే అనగా ఆకాశ భాగం, అనగా దీని యొక్క పైభాగంలో కనుక చేస్తే దృష్టి పెడితే దాన్ని కేచరీ ముద్ర అంటారు. లేక కొంతమంది కేచరీ ముద్రలో కనుక ధ్యానం చేస్తే తలపోటు వస్తుందండి అలవాటు కనుక లేకపోతే. అంటే మరికొంతమంది ఏం చేస్తారయ్యా అంటే అధోభాగంలో అనగా నాసాగ్రం మీద దృష్టి పెట్టినటువంటి వారే ధ్యానం చేస్తారు. దాన్ని కింద భాగంలో దృష్టి పెట్టాడు కాబట్టి దాన్ని భూచరీ ముద్ర అంటారు. ఇక 4వ ముద్రని ఏమంటారు అంటే శాంభవీ ముద్ర. అది అసలు 5వ ముద్ర, నేను 4వ ముద్ర కింద చెప్తున్నాను. 5వది అసలు ఇది శాంభవీ ముద్ర అంటే ఈశ్వరుడు అనేటువంటి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ఉత్పుండరీకంలో హృదయ కుహర మధ్యే దీపవద్వేద సారం అంటారు శంకర భగవత్పాదులు వారు. ఈ హృదయము అనేటువంటి గుహామధ్యంలో ప్రకాశించేటువంటి ఆ పద్మంలో ఉండేటువంటి ఇదో కింజల్కమల యొక్క చివరి భాగంలో నీవార శోకవత్తన్ వి పీతాభాస్వచ్చనూపమ అని మనకు చెప్పినట్లుగా ఆ పరంజ్యోపి రూపంలో వెలిగేటువంటి ఆ జ్యోతిని సంభర్షిస్తూ దాని శాంభవీమ బ్రాహ్మలైన ముద్రలుగా మనకు వర్ణిస్తారు. అదే అసలు నిజమైనటువంటి ఆరాధన. ఇక నాలుగో ముద్ర అంటే ఇప్పుడు ఐదు కింద చెప్తున్నాను. ఇదేమిటై అంటే సాధన దశలో షణ్ముఖీ ముద్ర అనే ముద్ర చెప్తారండి. షణ్ముఖీ ముద్ర అనేటువంటి ముద్ర అంటే ఎలాగే అంటే పీఠం అదో పద్మాసనమో లేక వీరాశ్రమో వేసుకుంటారు, లేకపోతే ఒకప్పుడు ఏం చేస్తారు అంటే బద్ధ పద్మాసనము అంటారు, యోగబద్ధ పద్మాసనము అంటారు. అంటే ఇలా కాలు మీద కాలు వేయడం కాకుండా ఈ చెయ్యిని పట్టుకొచ్చి ఇలాగా, ఈ చెయ్యిని పట్టుకొచ్చి ఇలాగా, ఈ వేలును పట్టుకొచ్చి ఇలా ఆసనం వేస్తారండి. ఇలా ఆసనం వేసి ఏం చేస్తారు అంటే ఈ వేళ్ళు ఏవైతే ఉన్నాయో కాసేపు తీసేస్తారు. ఇలా ఇలా తీసేసి ఈ వేళ్ళు ఏం చేస్తారు, ఇలా ఏం చేస్తారంటే రెండు వేళ్ళు పది వేళ్ళు ఇలా ఉంటే ఏవైతే ఉన్నాయో ఆరు వేళ్ళు ఆరు రంధ్రాలను పూసేస్తారు ఇలా. ఈ ముద్రను ఏమన్నారు అంటే షణ్ముఖీ ముద్ర అన్నారు. ఈ షణ్ముఖీ ముద్ర కనుక మనం కనుక ఒక్కసారి కనుక చేసినట్లయితే మొట్టమొదట మనకి నీలపు రంగు కనపడుతుంది అంటారు, తర్వాత ఎర్రదైనటువంటి రంగు కనపడుతుంది అంటారు, తర్వాత కోటి సూర్య ప్రభా భాసమానమైనటువంటి తెల్లని రంగు కనపడుతుంది. సూర్యకాంతి అందదండి ఆ సమయంలో, మీరు చూసుకోండి, మీరు చూసుకోండి కావాలంటే అలా పరీక్ష చేసి యోగం చేసి చూసుకోండి, అంత కాంతి కనపడుతుందండి. అది మిరిమిట్లు గొలిపోతున్నట్టుగా మనకు ఆ కాంతి కనపడుతుందండి. కాబట్టి ఆ సమయంలో ఏమిటంటే అది బిందు రూపంలో సాక్షాత్కరిస్తే మనకు యోగం పట్టినట్టే లెక్క. ఇన్ని విధాలుగా అవి మనకి చెప్తారు. ఈ విషయాలన్నీ నేను ఇక్కడ సరే ఏదో అలవోకగా ఇంకేదైనా సంప్రభం వచ్చింది కాబట్టి ఇవి నేను చెప్తున్నానండి. కాబట్టి ఈ లోకంలో ఏమిటయ్యా ఆ తపస్సు చేసేన సందర్భంలో ఈయన తపస్సు చేసుకుందాము అని ఇన్ని ముద్రలు ఈయన తెలుసు, కానీ ఏ ముద్ర ఆచరించినా ఆయనకి పక్కన కత్తే జ్ఞాపకం వస్తాం ఎంతసేపు కూడా. ఇంకేమిటంటే స్నానానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ కత్తిలా చేత్తో పట్టుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఉండే ఋషీశ్వరులందరూ కూడా నిజంగా వీడు క్రూరుడు అయిపోయాడు అన్నం ప్రారంభించారు. వాల్మీకి రామాయణంలో ఇంతవరకే ఉంది, ఆంబ రామాయణంలో కనుక చూసినట్లయితే ఆయన ఆ కత్తి ఇటు అటు అన్నంతో ఒక పదకి తగిలింది. ఆ పదలో ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన పీకి ఎగిరిపోయింది. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. కాబట్టి దగ్గర కత్తి పెట్టుకునేటువంటి కారణం చేత నేను నరకానికి పోయాడు నాథ, కాబట్టి వినా వైరించ రౌద్రత అని కొంచెం కటువుగానే మాట్లాడింది. కానీ చెప్పడం కొంచెం అందంగా చెప్పింది అంతే. దానికి రామచంద్రముడు సమాధానం చెబుతూ ఏమన్నారు అంటే, సీత నువ్వు చెప్పిన మాటలన్నీ యథార్థమే, కానీ ఇక్కడ నేను ఎందుకు పుట్టి నేను పుట్టడంలో ఒక పని ఇక్కడ చేయదలుచుకున్నాను. అమ్మలో నేను ఇప్పుడు ఎవరికి మాటిచ్చాను అన్నట్లయితే అరణ్యంలో ఉండే ఋషీశ్వరులకు మాటిచ్చాను. ఈ ఋషీశ్వరులు ఎవరు, సర్వసంగ పరిత్యాగం చేసిన వారు. వాళ్ళకి ఏమైనా భూములు కావాలని కోరుకున్నారా, లేక ఆస్తులు కావాలి అనుకున్నారా, లేక ఐశ్వర్యాలు కావాలి అనుకున్నారా, లేక నాకేమైనా ఈ భూమి మీద హక్కు కావాలి అని కోరుకున్నారా, అన్నీ వదిలేశారు కదా. అరణ్యాలలో పోని ఒక ఇల్లేనా కట్టుకున్నారా అంటే అనుమానమే. ఒక చెట్టు కింద నాలుగు ఆకులు వేసుకుని తాత్కాలికంగా ఎండ నీడ కాచుకుంటూ చలికి వణుకుపోతూ సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి ఋషీశ్వరులు నన్ను అడిగారు ఏమని అభయప్రదానం చేయమని. మరి ఈ లోకంలో నేను క్షత్రియ కులంలో పుట్టినటువంటి నేను ఈ మాత్రం వీళ్ళకి సహాయం కనుక చేయకపోయినట్లయితే ఎందుకు ఇక్కడ నేను పుట్టడం. అప్యహం జీవితం జహ్యం త్వాం వాసీతే సలక్ష్మణాం నహి ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నాను, ఈ రాముడు ధర్మ పరిపాలన కర్తవ్య దీక్షాపరాయణత్వంలో అవసరమైతే 14 సంవత్సరాలు నా వెంట వచ్చినటువంటి ఈ లక్ష్మణస్వామిని కూడా విడిచిపెట్టడానికి నేను వెనుకాడను. నీవు నా అర్ధాంగమైనప్పటికీ కూడా నిన్ను కూడా విడిచిపెట్టడానికి వెనుకాడను, అవసరమైతే నా ప్రాణాలను కూడా త్యజించడానికి ఈ రాముడు కూడా వెనుకాడాడు. ఇంచేత నేను ఎవరికి ఈ వేళ అభయప్రదానం చేశాను, బ్రహ్మవేత్తలకు నేను అభయప్రదానం చేశాను అని మాట్లాడాడు. నిజంగా ఏ మాట అయితే ఉన్నారో చివరి సీతని పరిత్యజించారు, లక్ష్మణస్వామిని పరిత్యజించారండి చివరిని. అర్థమైందండి, అలాగే జరిగిందండి. కాబట్టి సీతాదేవి మాట్లాడేటప్పుడు అంత కఠోరంగా మాట్లాడినటువంటి సీతాదేవి ఇప్పుడు రామచంద్రమూర్తితో చనువుగా మాట్లాడి ముందు ఆయన అనుమతి తీసుకుని ఇన్ని మాటలు మాట్లాడింది. ఇప్పుడు రావణాసురుడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడండి. ఆవిడ యొక్క విశ్వరూపాన్ని మీకు ఒక్కసారి చూపిస్తానండి. ఒక్కసారి సీతాదేవి ఎలా మాట్లాడుతుందో ఈయన అడిగాడు. ఇంతీ ఎవరిదా అన్నవు, నువ్వు ఎవరు అమ్మా అని అడిగాడు. నీ యొక్క పేరేమిటి అన్నాడు. ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావమ్మా అన్నాడు. ఇదివరకు చాలాసార్లు ఇలా వెళ్ళాను తప్ప ఎప్పుడు ఇక్కడ నువ్వు కనబడలేదు, ఈ కాంతారంలోకి ఎందుకు వచ్చావమ్మా, చూస్తే చాలా సౌందర్యవతిలా కనపడుతున్నావు, అత్యద్భుత రూప వయో రూప లావణ్య రాశిలా నీవు కనపడుతున్నావు, దర్శనమిస్తున్నావు, అటువంటి నీవు ఉపవాసాలు చేసి కృషిస్తున్నట్టుగా కనపడుతున్నావు, ఎందుకు ఇలా ఉన్నావమ్మా అని అడిగాడు. ఆవిడ కూడా చెప్పింది కథ అంతా కూడా. నేను వివాహం అయిన తర్వాత 12 సంవత్సరాలు నేను అయోధ్యానగరంలో ఉన్నాను. మమ భర్త మహాతేజ వైశా పంచవింశిక, నా భర్తకి 25 సంవత్సరాలు వచ్చాయి. అష్టాదశి వర్షాణి మమ జన్మని గణ్యతే, నా వయసుని మాత్రం 18 సంవత్సరాలు ప్రకారంగానే లెక్కించారు. ఎంచేత అంటే నేను ఎప్పుడు భూగర్భంలోంచి బయటకు వచ్చానో అప్పటి నుంచే నన్ను లెక్కించారు. ఆ సమయంలో 12 సంవత్సరాలు అయోధ్యానగరంలో నేను ఉన్న తర్వాత పట్టాభిషేకం చేయాలి అనుకున్నారు, కానీ పెనతల్లి కైక కోరిక ప్రకారంగా ఇలా అరణ్యాలకు వచ్చాము అని చెప్పి అలా అన్నాడప్పటికీ అప్పుడు రావణాసురుడు చెప్తున్నాయండి, నీ చరిత్ర చెప్పావు కదా, మరి నా చరిత్ర చెప్తున్నాను అని. కమల భవుండు తాత గుణగణ్యుడు విశ్వసుండు తండ్రి, హే అమ వినూత్న రత్నమయ మండితమాత్మపురం బులంక విక్రమము త్రిలోక భీకరం అఖండ శుభాకరమైన దైత్య రాజ్యమునకు ఏను భర్త పటు శౌర్యుడా రావణ నామధేయుడన్. కమల భవుండు తాత, మాది బ్రహ్మవంశమమ్మా, గుణగణ్యుడు విశ్వసుండు తండ్రి, విశ్వసు బ్రహ్మ యొక్క కుమారుణ్ణి నేను. అఖండ శుభాకరమైన దైత్య రాజ్యమునకు ఏను భర్త, గొప్పదే రాక్షస రాజ్యానికి నేను ప్రభువుని. హేమమయ వినూత్న రత్నమయ మండితమాత్మపురంబులంక, ఏదో మీది అయోధ్యానగరము చాలా గొప్ప రాజధాని అన్నావు, మీ రాజధాని రాళ్లతో కట్టిన కోటమ్మా మీది, కానీ మా కోట ఎటువంటివో తెలుసా, బంగారంతో తాపడం చేసినటువంటి ప్రాకారాలతో ప్రకాశించేదమ్మా. రావణ నామధేయుడన్, నన్ను రావణుడు అంటారు. అలా అన్నప్పటికీ ఆవిడని, అంతడు గొప్పవాడవా, మరి ఇందుకు మునివేషంలో వచ్చావేమిటయ్యా అని అడిగింది. అలా అన్నప్పటికీ వాడింక తన విశ్వరూపాన్ని చూపించి ఒక్కసారి ఆ సీతాదేవి ముందు తన గొప్పతనానంతా ప్రదర్శించాడు. ఇదిగో పెరుకుదునే ఫణిమ్రు విషభీకర దంష్ట్రలు, నీవు నన్ను అంగీకరిస్తావా, అంగీకరించు, లేకపోతే ఆభిశేషు యొక్క కోరలు కూడా విరవమంటే నేను విరవగలను. పెరుకుదునే ఫణిమ్రు విషభీకర దంష్ట్రలు, ఇలా మాట్లాడి మంబర మంగుటం చిరుముదునే, మంబర పర్వతాన్ని ఒక్కసారి ఇలా చిమ్మేమంటే చిమ్మేస్తాను. జగంబులర చేతికి తెత్తుని, సమస్త లోకాలనే కావాలి అంటే ఉష్మను ఊరేమంటే ఊరేస్తాను అని మాట్లాడాడు. రాముడు ఏమిటమ్మా, అరణ్యవాసంలోకి వచ్చాడు, రాజ్యభ్రష్టుడు వనవాసంలో ఉన్నాడు, ఆయన వల్ల నీవేమి సుఖపడతావని ఏవో రకరకాల మాటలు మాట్లాడాడు. అప్పుడు సీతాదేవి రాముడికి రావణుడికి మధ్యన ఉండే వ్యత్యాసాన్ని తెలియచేస్తూ వాల్మీకి మహర్షి రాసిన శ్లోకాలు మీ దగ్గర చెప్తున్నానండి. యదంతరం కాంచన సీసలోహయో యదంతరం సంధినికాసముద్రయో సురాగ్రసౌ వీరకయో యదంతరం తదంతరం వైతవ రాఘవస్య చ, నా నాభుడైన రాముడు నీకు ఉండే తేడా ఎటువంటిదయ్యా అంటే, నా రాముడు బంగారం లాంటివాడు, నువ్వు ఒక సీసా లాంటివాడు, సీసము లాంటివాడు. ఈ లోకంలో బంగారాన్ని కనుక ఒక్కసారి ఇలా నేల మీద కనుక వేసి కొట్టినట్లయితే ఇదేనా కాస్త సొట్టపడితే సొట్టపడుతుందేమో తప్ప దాని యొక్క కాంతి తరగదు, దాని యొక్క విలువ మాసిపోదు, అది ఏమీ అవదు. సొట్టపడితే ఏ కంసాల దొరకదు, కావాలంటే తీసుకోవచ్చు. నా భర్త అలా బంగారం లాంటి వాడు. అదే ఒక సీసాన్ని కనుక తీసి సీసముతో తయారు చేసిన సీసాన్ని వేసి నేల మీద కొట్టామనుకో, అది పగిలిపోయింది అనుకో, పెంట మీద పోయడానికి కూడా పనిచేయదు. నీ బతుకు అటువంటిది, నా నాభులు అటువంటివి. యదంతరం కాంచన సీసలోహయో యదంతరం సింధినికా సముద్రయో. ఈ లోకంలో ఎవరైనా కనుక స్నానం కనుక చేయాలి అంటే ఉత్తమమైనటువంటి స్నానం చేయాలి అనుకుంటారు. ఏదో రేపు పొద్దున వైశాఖ పౌర్ణమి రాబోతోంది మనకి, ఆ వేళ పుణ్యనది స్నానం చేయాలి. మహావైశాఖి అంటారు. ఒక సముద్ర స్నానమో ఒక పుణ్యనది స్నానమో చేయాలి అనుకుంటారు. అంతేగాని పక్కన ఒక నీటి గుంట కనుక ఉన్నట్లయితే దోమలతోటి ఈగలతోటి ఉండేటువంటి ఆ నీటి గుంటను చూచి, ఏ ఇది మా ప్రణీరే కదా, దీంట్లో స్నానం చేస్తే వచ్చిన తప్పేమిటి అని ఎంత వెర్రివాడైనా స్నానం చేయడు. కాబట్టి నువ్వు ఎటువంటి వాడు అంటే, రాముడు నువ్వు ఏదో విగ్రహంగా ఏదో రెండు కాళ్ళు ఆయనకు ఉన్నాయి, రెండు చేతులు నాకున్నాయి, రెండు కళ్ళు ఆయనకి ఉన్నాయి, రాముడు నేను సమానము నువ్వు అంటే అనవచ్చు. కానీ రాముడికి నీకు తేడా ఏమిటయ్యా అంటే, రాముడు ఒక మహాసముద్రం లాంటి వాడు, నువ్వు ఒక నీటి గుంట లాంటి వాడు. యదంతరం సింధిని కా సముద్రయో సురాగ్ర చౌవీరకయోర్యదంతరం తదంతరం వై తవ రాఘవస్య. ఆకలేసింది అనుకోండి, ఏమండి కాస్త దాహం వేసింది అనుకోండి, ఏమడుగుతాం, ఏమండి కాస్త పంచదార నీళ్ళు, లేదా కాస్త జ్యూస్, కాస్త అమృతం లాంటిది ఇవ్వండి అని అడుగుతాం తప్ప, ఏమండి కాస్త బియ్యం కడిగే నీళ్లు కానీ లేకపోతే అన్నం వాచిన గంజి కానీ ఇవ్వండి అని ఎవరన్నా అడుగుతారే ఎవరైనా. నా భర్త అమృతం లాంటివాడు, నువ్వెవరవయ్యా అంటే బియ్యం కడిగిన నీళ్ల సమానతలతో సమానం. సురాగ్ర్య సౌవీరకయోర్యదంతరం తదంతరం వై తవ రాఘవస్య చ. యదంతరం వాయసవైన తేయయో. ఈ లోకంలో కాకికి గరుత్మంతుడికి ఎంత తేడా ఉందో, నీకు నా భర్తకి ఎంత తేడా ఉంది అన్నాడు. ఏడు కాకికి గరుత్మంతుడికి ఎందుకు చెప్పిందండి ఆవిడ? ఏమిటండి సీతాదేవి మాట్లాడుతుందంటే మామూలుగా మాట్లాడుతుంది ఏమిటండి? ఈ లోకంలో భూమి నుంచి కనుక మనం కనుక చూస్తే ఏడు వాతావరణాలు ఉన్నాయి అంటారు, ఏడు ఆవరణలు ఉన్నాయి అంటారు. అందులో మొదటి ఆవరణలో ఏమి ఎగురుతాయి అంటే పావురాలు ఎగురుతాయి, రెండో ఆవరణలో కాకులు ఎగురుతాయి, మూడో ఆవరణలో నీటి కాకులు ఎగురుతాయి, నాలుగో ఆవరణలో డేగలు ఎగురుతాయి, ఐదో ఆవరణలో గ్రద్దలు ఎగురుతాయి, ఆరో ఆవరణలో హంసలు ఎగురుతాయి, ఏడో ఆవరణలో గరుత్మంపుడు ఇచ్చాబులు ఎగురుతారు. అలా ఏడో ఆవరణలో ఎగిరేటువంటి గరుత్మంపుడికి కిందకి భూమికి దగ్గరగా ఉండే వాతావరణంలో ఎగిరేటువంటి కాకికి ఎంత తేడా ఉందో, నా భర్తకి నీకు అంత తేడా ఉందయ్యా. యదంతరం వాయసవైన తేయయో యదంతరం సింహశృగాలయో యదంతరం మద్గుమయూరయోరపి. ఆకాశంలో ఉండే చక్కనైన మేఘాన్ని చూచి పురివిప్పి నాట్యం చేసేటువంటి ఆ మగ నెగ నెమలికి లేక ఒక నీటి కాకికి ఎంత తేడా అయితే ఉందో, అంత తేడా మీ ఇద్దరి మధ్య ఉందయ్యా, రాముడి మధ్యన నీ మధ్యన అంత తేడా ఉందయ్యా. యదంతరం సింహశృగాలయోర్వని. ఈ లోకంలో సింహానికి కనుక ఆకలేసింది అనుకోండి, అది అరణ్యంలోకి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఏపులు చంపినటువంటి ఎంగిలి మాంసమైనా కనపడింది అనుకోండి, అవి సింహం ముట్టుకోదు. సింహము ఎల్లప్పుడూ నిజ కర్ర నఖర విదారిత హస్తి మస్త మస్తిష్కమ కోరును అంటాడు. ఏనుగు సింహం ఎల్లప్పుడూ తన యొక్క వాడి అయిన గోళ్ల చేత చీల్చబడిన ఏనుగు యొక్క మస్తిష్కంలో ఉండే మాంసం తినాలి అని కోరుకుంటుంది సింహం ఎల్లప్పుడూ కూడా, ఇంగిలి మాంసాన్ని కోరుకోదు. అదే నక్క ఏం చేస్తున్నాయి అంటే సింహం వెనకాల వెళ్తుంది, ఆ సింహం వదిలేసినటువంటి ఇంగిలి మాంసం ఏదైతే ఉందో ఇవి తిని తోకాడించుకుంటూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సింహానికి నక్కకి ఎంత తేడా అయితే ఉందో, అంత తేడా ఉంది. ఏమిటి నువ్వు ఎలా మాట్లాడతావు? తదంతరం వై తవ రాఘవస్య చ యదంతరం సారస గృధ్రయోర్వని యదంతరం ఈ లోకంలో గొప్పదైనటువంటి హంసకి ఒక గృభ్రమం అంటే గ్రద్ద అని చెప్పవచ్చు, లేక డేగ అని కూడా చెప్తూ ఉంటారు అనుకోండి. ఆ రెండింటికి ఎంత తేడా అయితే ఉందో అంత తేడా రాముడికి నీకు ఉందయ్యా అని చెబుతూ ఇంతవరకు ఇవన్నీ ఉపమానాలంకారాలు చెప్పిందండి. ఇప్పుడు మాట్లాడుతుందండి సీతాదేవి, మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నానండి. తస్మిన్ సహస్రక్ష సమ ప్రభావే రామే స్థితే కార్ముక బాణ పాణౌ వృతాపితేహం నజరాంగమిష్యే వజ్రో యథా మక్షికయా వకీర్ణం. ఎలా మాట్లాడిందో చూడండి. తస్మిన్ సహస్రాక్ష సమ ప్రభావే దేవేంద్రులతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి రామే స్థితే కార్ముక బాణ పాణవు, ఆయన యొక్క చేతిలో ఆ ధనుర్బాణాలు ఉండగా వృతాపితేహం నజరాంగమిష్యే, తీసుకెళ్ళవయ్యా, ముందు ఆవిడే చెప్తా తీసుకెళ్ళు. వృతాపితేహం, ఒకనాడు నన్ను నువ్వు అపహరించినప్పటికీ కూడా నజరాంగమిష్యే, నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, ఎవరికి నష్టం వస్తుందో నువ్వే చూసుకుంది ఒకసారి. వృతాపితేహం నజరాంగమిష్యే వజ్రో యథా మక్షికయా వకీర్ణం. ఒక వజ్రం ఉందయ్యా, ఆ వజ్రం తలతలా ప్రకాశిస్తోందయ్యా, అది ఒక మాంసఖండము అనుకుందయ్యా, ఒక ఈగొచ్చి డబా అని దాని మీద పడిందయ్యా, ఇప్పుడు ఆ ఈగ యొక్క రెక్కలు పోతాయా లేకపోతే ఆ వజ్రానికి ఏమైనా దెబ్బ తగులుతుందా ఒకసారి ఆలోచించు అని ఒక వ్యాఖ్యానం అండి. కింద గోవిందరాజీయంలో అద్భుతమైన వ్యాఖ్యానం అందించారు మహాపురుషులండి. రామాయణ చతుష్టయ వ్యాఖ్యానం, నాలుగు వ్యాఖ్యానాలు రాశారు నిజంగా, అర్థమైందండి. అవి లేకపోతే మేమేమి చెప్పలేము, ఈవేళ చెప్తున్నాము అంటే ఆ మహానుభావులు అందించారండి. రామాయణాన్ని అసలు అలాగ ఎన్ని సంవత్సరాలు లక్షల సంవత్సరాలు నుంచి చెప్పుకుంటూ వచ్చి ఆ రామాయణ చరిత్రను లోకంలోకి వ్యాప్తి చేశారు వాళ్ళు రాశారండి. వజ్ర శబ్దానికి అర్థం ఏమిటంటే వజ్రో ఆజ్యమితి శృతే, వజ్ర శబ్దానికి నేతిపాప్ర ఆజ్యం అనే అర్థం ఉందిటండి. యజ్ఞం చేసేటప్పుడు హోమపాత్రలవి సిద్ధం చేసి ఆ హోమపాత్రలలో యజ్ఞ పాత్రలలో నెయ్యి వేస్తారు, ముందు స్థలశుద్ధి చేస్తారు, భాండశుద్ధి చేస్తారు, ద్రవ్యశుద్ధి చేస్తారు, ఇంకా యాగం చేయబోతున్నారు, అవిష్యను ఉపయోగించబోతున్నారు. అటువంటి అవిష్య మీద లేక ఆ నేతి మీద కనుక వచ్చి ఒకసారి ఈగ కనుక వారింది అనుకో, అక్కడ ఉండే వేద వేదాంగ వేత్తలైన విప్రోత్తములు అయ్యో ఇంత గొప్పదైన అవిష్యాన్నమ మీద ఈ ఈగవారింది కాబట్టి దీన్ని పనికిరాకుండా వదిలిపెట్టేద్దాం అని అనుకోరయ్యా. ఎంచేతయ్యా అంటే అది భాండశుద్ధి స్థలశుద్ధి కలిగిన పవిత్రమైనటువంటి ద్రవ్యశుద్ధి కలిగినటువంటి అవిష్యాన్న హోమం చేయడానికి సిద్ధంగా ఉంది. అటువంటి శుద్ధి కలిగినటువంటి సీతాదేవి నేను, దానిలో ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ వాసనని పసిగట్టి వచ్చి పడినటువంటి ఆ ఈగ ఎవరై అంటే నీవు, నీ బతిగా అవుతున్నావు ఒకసారి ఆలోచించు. తస్మిన్ సహస్రాక్ష సమ ప్రభావే రామే స్థితే కార్ముక బాణ పాణౌ వృతాపితేహం నజరంగమిష్యే వజ్రో యథా మక్షికయా వకీర్ణం. మరో సంగతి చెప్తున్నానయ్యా, ఈ లోకంలో నా నాభుని యొక్క బాణాలు కరుడు యొక్క రక్తాన్ని తాగాయ్యా, అప్పటి నుంచి మళ్ళీ సరి అయిన భోజనం పాపం ఆ బాణాలకు దొరకలేదయ్యా. చూడండి, ఎక్కడైనా పెద్ద పెద్ద డిన్నర్ పార్టీలకి వాటికి వెళ్తాం అనుకోండి, మంచి 16 పిండి వంటలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికైనా ఏ పార్టీకి వెళ్ళినా ఏమిటయ్యా అంటే క్యాటరింగ్ పార్టీలు, మరి వాళ్ళకి మిగులుతుందో పెట్టి వాళ్ళకి మిగులుతుందో ఏమో అర్థం అవడం లేదు. తినేవాళ్ళు కూడా ఏం తినడం లేదు, ఆ ప్లేట్ పెట్టుకుంటున్నారు ఒకటి ఇది వేయడం అంటే ఒకటి మీద వాడేమన్నా బాగుపడుతున్నాడో నాకు తెలియదు కానీ ఇన్నేసి వేసి పెట్టేస్తున్నారు. కాబట్టి ఒకసారి అటువంటి భోజనం చేసినటువంటి వాడు మళ్ళీ అటువంటి భోజనం కావాలి అని కోరుకుంటాడు. ఇప్పుడు రాముని యొక్క చేతిలో ఉండేటువంటి బాణాలు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక భోజనాన్ని చేసాయ్యా, అవి కరదూషణ పరిస్థితి కాదు రాక్షసుల యొక్క రక్తాన్ని తాగాయి, అప్పటి నుంచి మళ్ళీ అటువంటి రక్తాన్ని తాగడానికి అవకాశం కుదరలేదు, ఇప్పటికి నువ్వు దొరికావయ్యా. రక్ష శిక్షణ దక్ష రామ విశిఖవ్రాతంబులోక్షాపేక్ష సమక్ష రక్ష సబల్రవ్యముల్ పక్షి క్షుద్గత రోక్ష వక్త్రములకున్ భక్షింత వేపెట్టి నీ దక్ష ప్రక్షిప దక్షి కుక్షి గల దోర్దర్పంబు చండాడెడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంచేతయ్యంటే రాబంబులకి కాకలకి కాకులకి ముక్కలు ముక్కల కింద వేసేస్తాడు జాగ్రత్త అని మాట్లాడిందండి. రావణాసురుడు కూడా ముందు సీతాదేవిని తీసుకువెళ్ళబోయేటున్న సందర్భంలో సీతాదేవి యొక్క సౌందర్యాన్ని ఒక్కసారి వివరించింది, ఎవరు శూర్పణఖ వివరించింది. అకంపనుడు కొంత చెప్పాడు, ఓ రకమైన కామార్తుడై వచ్చినట్టుగానే వచ్చాడు, సీతాదేవిని చూచాడు. చూచినప్పుడు కూడా ఈ లోకంలో సౌందర్యవతి అయిన స్త్రీని చూచేటప్పటికీ ఎవరి హృదయమైనా ఒక్కసారి కొంచెం అది చెలిస్తుంది. అలాగే రావణాసు హృదయం చెలించి మాట్లాడాడు. కానీ ఇప్పుడు సీతాదేవి రాముని యొక్క గొప్పతనాన్ని ఇలా చెప్పిన తర్వాత ఆత్మపరిశీలన చేసుకున్నాడు. సీతాదేవిని అపహరించబోయేటువంటి సందర్భంలో కాముక దృష్టితో అపహరిస్తున్నాడా లేక సీతాదేవిని మాతృదృష్టితో అపహరిస్తున్నాడా, జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. కాబట్టి కాముక దృష్టితోనే అపహరిస్తున్నాడు అని వ్యాఖ్యానం చేశాము అనుకోండి, ఇంకా రామాయణం మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థం. ఏంచేత అంటే ఆయనకి పితామహుడు ఒక శాపం ఇచ్చాడు, నలకూబరాబులు శాపం ఇచ్చారు, నీకు ఇష్టము లేనటువంటి స్త్రీని కనుక నువ్వు చేపితో కనుక స్పృశించావా నీ పల వంబ చక్కలైపోతుంది అని బ్రహ్మగారు శాపం ఇచ్చాడు. ఏదో నాలాంటి వాడు మొదలైన వాడు ఇచ్చింది కాదు. ఇప్పుడు సీతాదేవి ఏమని చెప్తోంది, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తోంది. అటువంటి సందర్భంలో మరి రావణాసురుడు సీతాదేవిని కనుక చేతితో కనుక ముట్టుకున్నట్లయితే మరి తల వేయి చక్కలై చనిపోవాలి కదండి. మరి అందుకే కొంతమంది అందుకేనండి అమ్మవారిని సీతాదేవిని ఆయన చేతితో ముట్టుకోకుండా ఆవిడ పడిపోయిన తర్వాత ఇలా పెళ్ళగించి తీసుకెళ్ళాయండి అని చెప్పారు. అది వాల్మీకి రామాయణంలో లేదండి. అది ఏంచేతంటే ఆయన నేరుగా ఏం చేశాడయ్య అంటే ఒక చేత్తో సీతాదేవి ఒక కొప్పు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, ఇంకో చేత కుడి చేత్తో పాపాలు పట్టుకున్నాడు, ఇలాగే తీసుకెళ్ళాడు. అర్థమైందా? నేరుగా అలాగే అలాగే చెప్పాలండి, ఇంకో విధంగా చెప్పడం కుదరదు. మరి ఆవిడ మరి ముట్టుకున్నాడు కదా మరి సీతాదేవిని, మరి ముట్టుకున్నప్పుడు చనిపోవాలి కదా అని అన్నట్లయితే అక్కడ వాల్మీకి అసలు నిజంగా వాల్మీకి రామాయణమే రామాయణం అండి. అర్థమైందండి? విశ్వనాథ వారు పద్యం వేశారండి, ఈ సంసారమిదెన్ని జన్మలకు నైని మౌని వాల్మీకి మౌని వాల్మీకి ఈ సంసారమిదెన్ని జన్మలకు నైని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్ప కలదా సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తీర్ప కలదా కాకుస్తుడవు స్వామి గాధా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గం. ఈ లోకంలో మోక్షం కనుక పొందాలి అంటే జ్ఞాన మార్గం ద్వారా పొందేవాళ్ళు కొంతమంది, కర్మ మార్గం ద్వారా పొందేవాళ్ళు కొంతమంది. మనం జ్ఞానము చేయలేం, కర్మ చేయడం ఒకప్పుడు, మరి అటువంటి వాళ్ళు రామాయణం వినవలసింది అన్నారు. ధర్మ కామార్థ సహితం శ్రోతవ్య మనసూయ అని అటువంటి బాలకాండలో చెప్పారు. అటువంటి రామాయణం ఏ రామాయణం చదవాలయ్యా? ఈవేళ చాలా రామాయణాలు వచ్చేసాయండి. ఆ రామాయణాలు కాదయ్యా, ఈ సంసారం ఈ జన్మ మనకు వచ్చింది, ఇది ఎన్ని జన్మలకు నేను, ఈ లోకంలో అత్యుత్తమైన జన్మ ఏమిటయ్యా? మానవ జన్మ. అర్థమైందండి? ఈ జన్మ మళ్ళీ మనకు వస్తుందో రాబో చెప్పలేం, దీన్నే సద్వినియోగం చేసుకోవాలండి. దీన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని మెట్టు కింద కనుక పడ్డాము అనుకోండి, మళ్ళీ స్థాయి కనుక రావాలంటే మళ్ళీ ఏమో ఎన్ని చేస్తావో ఒక్కసారి. కాబట్టి ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవాలి అంటే కొన్ని మార్గాల్లో మనం నడవాలి. ఒక జ్ఞానం, లేకపోతే ఒక కర్మ, లేకపోతే ఒక యోగం, లేకపోతే ఒక భక్తి, లేకపోతే ఒక ప్రపత్తి, లేకపోతే ఎల్లప్పుడూ శ్రవణం, లేకపోతే నిధిధ్యాస చేయడం, లేకపోతే మననం చేయడం, ఇలా కొన్ని చెప్పారు ఇవన్నీ కూడా. నిజంగా ఎందుకండి అస్తమాను రామాయణం వినడం ఎందుకండి? ఇప్పుడు వింటూనే ఉండాలి ఇలా. కాబట్టి ఈ సంసారము ఇదెన్ని జన్మలకునైని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్ప కలదా. అసలు పూర్వకాలంలో కావ్యాలు ఎవరు చదివేవారు కాదండి. వాల్మీకి మహర్షి కూడా రామాయణం రాసి ఎవరికి నేర్పుదామా అని ఆలోచించాయండి. అక్కడ అందరూ మహర్షులు అందరూ అందరూ వేదాలు చదివేవాళ్ళు, ఉపనిషత్తులు చదివేవాళ్ళు. ఏమయ్యా ఇంత గొప్పదైన రామాయణం కాస్త మీకు చెబుతామని, బేబే మేము అదప్పుడు వేదం చదువుతాం తప్ప ఈ రామాయణం మేము ఎక్కడ చదువుతామండి, నేను ఒక్కళ్ళు చదవలేదండి. ఇంకాఖరికి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో ఆలవకుశులే రాముడి యొక్క కొడుకులు పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి నేర్పాయండి ఇంకా ఆయన చివరికి అని అర్థమైందండి. కాబట్టి ఈ లోకంలో అన్నింటికంటే ఉత్తమమైంది వేదం, అంటే వేదాన్ని మించింది ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఎవరు రామాయణాల దగ్గరికి రారు, కానీ రామాయణం మాత్రం వేదంతో సమానము అన్నారు. ఎంచేతయ్యంటే ఈ లోకంలో అసత్కావ్యాలు చదవద్దు అన్నారు తప్ప సత్కావ్యాలు చదవవలసింది అన్నారు. సత్కావ్య నిర్మాణరేఖ సామగ్రి రుణంబు తీర్ప కలద. ఒక ఆయన మంచి భవనం కట్టాడు అనుకోండి, బా ఎంత గొప్పగా కట్టాడు రాని ఎలా యగాదిగా అయితే చూస్తాము. ఈ లోకంలో కవులు అందరూ కూడా రామాయణాన్ని వాల్మీకి రామాయణం యగాదిగా చూస్తారండి. ఆ మహర్షి రాసినటువంటి విషయాలే తర్వాత వాళ్ళందరూ అందుకున్నారు కాబట్టి వాల్మీకి రామాయణమే చదవాలి. అలాగా రావణాసురుడు సీతాదేవిని పరిహరించి అపహరించేన సందర్భంలో ముందు మరో దృష్టితో వచ్చినప్పటికీ కూడా సీతాదేవి యొక్క మాటలు వినడంతోటే సీతాదేవిని అమ్మవారు అని ఆయన గ్రహించలేనివాడు కాదు. ఏమిటి నవ వ్యాకరణ పండితుడు ఆయన కూడా, ఆంజనేయ స్వామి ఎలా నవవ్యాకరణ పండితుడు ఆయన కూడా వ్యాకరణాలని చదివినవాడు. ఈవేళ మనం ఘన జట క్రమం అంటారు కదా వేదానికి, ఇది ఏర్పాటు చేసిన వాడు ఎవరై అంటే రావణాసురుడు ఏర్పాటు చేశాయని అలాగే రాశారు ఆనంద రామాయణంలో. అర్థమైందండి, అడేం తక్కువ వాడేం కాదు. అటువంటి వాడు సీతాదేవిని చూడడంతో గ్రహించేశాడు. కానీ ఇప్పుడు ఏమిటయ్యా సీతాదేవిని అపహరించాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ సీతాదేవిని అపహరించడం ఎందుకయ్యా, తనకి చావు కోరే సీతాదేవిని అపహరించాడు అన్నారు. ఒక్కసారి మనం అయోధ్యాకాండలోకి వెళ్దామని మందర కైకకి దుర్బోభ చేసే సందర్భంలో 14 సంవత్సరాలు రాముడిని వనవాసానికి పంపించు అని కోరిందండి. ఏ 14 సంవత్సరాలే ఎందుకు చెప్పిందండి, మీరు ఒక్కసారి ఆలోచించేయండి. రకరకాల వ్యాఖ్యానాలు అందించారండి. కృతయుగంలో కనుక అయినట్లయితే 16 సంవత్సరాలు కాలదోషం పట్టకుండా ఉంటుందండి, అదే ప్రేతాయుగంలో అయితే 14 సంవత్సరాలు కాలదోషం పట్టకుండా ఉంటుందండి, అదే ద్వాపరయుగంలో కనుక అయినట్లయితే 13 సంవత్సరాలు కాలదోషం పట్టకుండా ఉంటుందండి. అందుకే శకుని 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పంపించాడు అని, అదే మన కలియుగంలో కనుక అయినట్లయితే 12 సంవత్సరాలు కనుక నోటు రాసి 12 సంతకం పెట్టామనుకోండి 12 సంవత్సరాల్లో ఎప్పుడైనా మన మీద ఆయన కోర్టుకి వెళ్ళచ్చు. కాబట్టి 13 సంవత్సరాలు కనుక మరి అది ద్వాపరయుగం, ప్రేతాయుగంలో 14 సంవత్సరాలు మన హక్కు వదిలిపెట్టి రాజ్యానికి వదిలిపెట్టి వెళ్ళిపోతే 14 సంవత్సరాల అనంతరము ఒకనాడు రాముడు తిరిగి వచ్చినప్పటికీ కూడా హక్కు కోల్పోయాడు. కాబట్టి మంబరి ఇలా కోరింది అని మరికొంతమంది వ్యాఖ్యానం చేశారు. అసలు వ్యాఖ్యానం అది కాదు. నిజమైన వ్యాఖ్యానం ఏమిటంటే సరిగ్గా రామచంద్రమూర్తి అరణ్యాలకి బయలుదేరబోయేటువంటి సమయంలో ఇంకా రావణాసురుడి యొక్క ఆయుర్దాయం 8 సంవత్సరాలు మిగులుంది, 14 సంవత్సరాలు మాత్రమే మిగులుంది. కాబట్టి మంబర కైక వాళ్ళిబ్బరూ కూడా దేవతాజాపి స్త్రీలండి. కైకకి దేవలోకంలో సన్మానం చేశారు. కాబట్టి కైకకి రాముడి యొక్క శక్తి ఏమిటో తెలుసు, రావణుడి యొక్క శక్తి ఏమిటో తెలుసు. మంబర కూడా పూర్వజన్మలో దుందిభీనామ గంధర్వి అంటారు. దేంట ఆంబ రామాయణంలో కేవలం ఒక రామాయణం మనం చదివితే సరిపోదు, మిగతా రామాయణాలు కూడా చదవాలండి. కాబట్టి ఇంకా రావణాసుకి 14 సంవత్సరాల ఆయుర్దాయమే ఉంది. ఇప్పటికి 13 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వాడికి 1 సంవత్సరమే ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో మనత నేను చనిపోతూ సమస్తమైన రాక్షస సంహారం అంతా అయిపోవాలి అంటే ఈ సీతాదేవిని తీసుకెళ్ళాలి అని మనసులో సంకల్పించుకున్నాడు. కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాయట, వాల్మీకి మహర్షి రాశారండి, బుధ కే రోహిణీమివా అని రాశారండి. సర్వసాధారణంగా రోహిణి నక్షత్రాన్ని శుభ నక్షత్రము అంటారు. రోహిణి నక్షత్రంలో మనం మంచి మంచి పనులన్నీ చేసుకుంటాం, గృహప్రవేశాలు చేసుకుంటాం, లేకపోతే ఎక్కడికైనా మనం ప్రయాణానికి ముహూర్తం అది కూడా పెట్టుకుంటాం. బుధగ్రహం ఏమిటాయి అంటే పాపగ్రహం. కాబట్టి రోహిణీ నక్షత్రం ఏమో శుభ నక్షత్రం, బుధగ్రహం ఏమో పాపగ్రహం. రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాయట, ఒక పాపగ్రహము ఒక శుభ నక్షత్రం సమీపించినట్లుగా సమీపించాడు అని సాధారణమైన అర్థం. దీంట్లో రెండో అర్థం ఏమిటయ్యా అని అన్నట్లయితే, అసలు రోహిణీ నక్షత్రం అనే భర్త ఎవరండి, చంద్రుడు. చంద్రుడు యొక్క కొడుకు ఎవరండి, బుధుడు. బుధుడు రోహిణీ నక్షత్రం దగ్గరికి వెళ్ళాడు అంటే కొడుకు ఎవరి తల్లి దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళాడు. కాబట్టి రావణాసురుడు సీతాదేవిని అపహరించబోయే సందర్భంలో కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి పాబాలు పట్టుకున్నట్లుగా కుడి చేత్తో పాబాలు పట్టుకున్నాడు, ఎడం చేత్తో కుప్ప పట్టుకు తీసుకెళ్ళాడు. అర్థమైందా? దీని వెనక్కాలని వ్యాఖ్యానం. సరే వెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన సందర్భంలో ఆకాశ మార్గంలో వెళుతుంటే జటాయువుని ప్రార్థించింది. జటాయువు వచ్చి కొట్టాడు. కొట్టడంతో రథం అంతా నుగ్గు నుగ్గిపోయి సారథిని కొట్టాడు, కింద పడిపోయారు. సీతాదేవి రావణాసురుడే కింద పడిపోయారు. కింద పడిపోయిన రావణాసురుడు దుమ్ము దులుపుకుంటూ మళ్ళీ పైకి లేచాడు. జటాయువు పెద్ద యుద్ధం చేశాడు. సరే తన దగ్గరుండే కత్తితోటి రెక్కలు ఖండించేశాడు. అప్పుడు కూడా సీతాదేవిని రథం లేదు కదా, అప్పుడు కూడా ఇలాగే పట్టుకుని తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్ళిన సందర్భంలో సీతాదేవి ఋష్యమోగ పర్వతం మీద ఉండే వానరులను చూచిందండి. ఆ మహాసాధి ఏమిటి, ఎంతసేపు ఒకనాడు కనుక ఆభరణాలు కనుక కింద వదిలిపెట్టకపోతే రాముడు తన వర్తమానం తెలుసుకోలేడా? ఇప్పుడు భర్తకి వర్తమానం తెలియజేయడం తన ముఖ్యోద్దేశం కాదు, ఇప్పుడు సుగ్రీవుని కనికరించాలి. రామ సుగ్రీవుల యొక్క సఖ్యం చేకూరాలి. కాబట్టి వాళ్ళ శ్రేయం ముందు చేకూరడానికి ముందే తన సౌభాగ్యాన్ని ముందు ఎవరికి అంబచేయాలి, సుగ్రీవునికి అంబచేయాలి అనుకుని అక్కడి నుంచి ఉత్తరీయంలో కింద ఆభరణాలు విడిచిపెట్టింది. లంకానగరానికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి సీతాదేవిని చూడడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన సందర్భంలో సీతాదేవిని చూసేటప్పుడు మూడు రకాలుగా సీతాదేవిని వర్ణిస్తారు వాల్మీకి రామాయణంలో. శుంసుపా వృక్షం యొక్క దట్టమైన ఆకుల యొక్క మధ్య భాగంలో ఆంజనేయ స్వామి సీతాదేవిని చూచాడు, అది ఒకటి, ఒక వర్ణన చేశారు. అలాగే రావణాసురుడు వచ్చి సీతాదేవిని చూస్తాడు, అదో వర్ణన చేశారు. మళ్ళీ ఆంజనేయ స్వామి వెళ్ళి అంగదాభులతో సీతాదేవిని వర్ణిస్తాడు, మళ్ళీ మూడో వర్ణన చేశారు వాల్మీకి మహర్షి. మూడు చోట్ల మూడు విధాలుగా సీతాదేవి గొప్పతనాన్ని వర్ణించారు. అందులో శుంసిపా వృక్షం యొక్క మధ్య భాగంలో ఉన్నప్పుడు సీతాదేవిని చూచినప్పుడు ఎలా కనపడుతోందిట, ఉపవాస కృశాం దీనామని, ఏదో రాక్షస కాంపలతో కూడుకుని ఉన్నది అని చెప్పి అక్కడ రాస్తూ ఏమంటారే అంటే, పినద్ధాన్ ధూమజాలేన శిఖామివ విభావసోహో అంటారు. నివురుగప్పిన నిప్పు అంటాం మనం తెలుగులో ఒక మాట. ఎలాగే అంటే ఒక డొక్క కానీ ఒక పిడక కానీ మనం కాల్చాము అనుకోండి, అలా కాల్చినప్పుడు కాలిపోతుంది, పైన అంతా మసి నుసి ఉన్నట్టుగా ఉంటుంది. కానీ చెయ్యి కనుక వేలు కనుక దాంట్లో పెట్టామా ఒక్కసారి కాలుతుంది ఒక్కసారి. అమ్మవారు సీతాదేవి ఎలా ఉందిట, పినబ్ధాం ధూమజాలేన శిఖామివ విభావసో. అగ్నిహోత్రాన్ని కనుక అంటించినట్లయితే ముందు ఏమొస్తున్నాయంటే అగ్నిహోత్రం రాదు, ముందు ధూమం వస్తుంది ఒక్కసారి. కాబట్టి ఆ ధూమం పైకి వచ్చిన తరువాత అగ్నిహోత్రం ప్రకాశిస్తుంది. అలా సీతాదేవి కూడా ముందు ధూమముట, ఆ తర్వాత అగ్నిహోత్రంలాగా, అలాగే నివురుగప్పిన నిప్పులాగా. దబర్శ శుక్లపక్షాదవు చంబల రేఖ విమామలాం అంటారు. శుక్లపక్షము యొక్క ఆదిలో కనపడినటువంటి చంబల రేఖలా ఉంది అంటారు. అసలు శుక్లపక్షము యొక్క పాడ్యమి నాడు చంబల రేఖ ఆకాశంలో కనబడుతుందా? కనపడదు కదండి. అసలు పాడ్యమి నాడు ఆకాశంలో చంబల రేఖ కనపడదండి. అసలు అర్థమైందండి, కనపడే కనపడదు. కానీ ఆ కనపడనటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఆంజనేయ స్వామి దట్టమైనటువంటి ఆకుల యొక్క మధ్య భాగంలో సీతాదేవిని చూస్తున్నారు కాబట్టి ఆ సమయంలో కనబడి కనపడనట్లుగా చంబల రేఖ ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఈ విధంగా వర్ణన చేస్తారు. చాలా వర్ణనలు చేశారు అనుకోండి. ఇప్పుడు రావణాసురుడు సీతాదేవిని చూస్తున్నారు. అలా సీతాదేవిని చూస్తున్నప్పుడు అప్పుడు ఎలా ఉందని వర్ణించారు అంటే, ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ అంటారు. ఒక వేద పండితుడు ఉన్నాడు, వేదం బాగా చదువుకున్నాడు. ఏమంటే పంపులు గారు ఒక ఘన చెప్పండి అని అన్నాం అనుకోండి, ఆయనకు అలవాట్లో లేదు అనుకోండి, లేక చెప్పడం మర్చిపోయాడు అనుకోండి, ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. అభ్యాసంలో లేనటువంటి వేదాభ్యాసం అది ఎందుకు కొరగాకుండా ఎలా పోతుందో అలా సీతాదేవి ఉంది అన్నారు. ఇంకా విశ్వనాథ వారైతే వర్ణించారండి, ఆకృతి రామచంద్ర విరహ ఆకృతి కన్నుల కన్బమతీరు స్వామి చాపాకృతి కన్నులను ప్రభు కృపాకృతి కైశిక మందున స్వామి దేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుచున్న విధమం తయు స్వామి ప్రతిజ్ఞమూర్తి. సీతాదేవి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆవిడ ఎలా ఉందిట, ఆ కనుబొమ్మల యొక్క రూపాన్ని దగ్గర నుంచి వర్ణిస్తున్నారు. ఎలాగట, ఆకృతి రామ చంద్ర విరహ ఆకృతి. ఆకారం ఎలా ఉందిట, నిరంతరము రామనామ జపము చేసినటువంటి వారి యొక్క ముఖం ఎలా ఉంటుందో. ఈ 11 నెలలు కాదు, 13 సంవత్సరాలు కాదు, ఏమో ఎప్పుడు అయోధ్యా నగరం నుంచి వచ్చిందో అప్పటి నుంచి కూడా నిరంతరము రామనామ జపము చేసినటువంటి వారి యొక్క శరీర ఆకారం ఎలా ఉంటుందో ఈ సీతాదేవి యొక్క ముఖం అలా ఉంది. ఆకృతి రామచంద్ర విరహ ఆకృతి, కన్బొమ్మ తీరు స్వామి చేప ఆకృతి. ఒకసారి రావణాసురుడు అమ్మవారి కేసుకు చూచేటండి, అలా చూచేప్పటికీ అమ్మవారి కనుబొమ్మలు చూచేట. అలా చూచేటప్పటికి కనుబొమ్మలు ఎలా కనపడ్డాయిట, ఇదిగో నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో, అలా కాదు అని ఇష్టమైన ప్రవర్తించావు అనుకో, నేను నీకు ఇది వరకు హెచ్చరిక చేశాను. ఏమని హెచ్చరిక చేశాను, రాముడి యొక్క కోమండలలోంచి వచ్చేటువంటి ఆ బాణాలు నిన్ను కూల్చక మానవు అన్నాను. ఇప్పుడు రాముడే రావక్కర్లేదు, నా యొక్క కనుబొమ్మలు కనుక ఒక్కసారి కనుక ముడివేశానా, ఈ కనుబొమ్మల యొక్క ముడే ఒక ధనుస్సు, ఆ ధనుస్సులోంచి వచ్చేటువంటి నా చూపులే తూపులు నిన్ను కాల్చక మానవు అన్నట్టుగా చూసింది. ఆ ఆకృతి రామచంద్ర విరహ ఆకృతి, కన్బొమ్మ తీరు స్వామి చేపాకృతి. ఇక అమ్మవారి యొక్క శరీరం ఎలా ఉందిట, ఇంకా రామచంద్రమూర్తి యొక్క దేహం ఎలా అయితే ఉంటుందో నల్లగా ఉంటుంది. ఆడవాళ్ళ యొక్క జుట్టు ఎప్పుడూ ఎలా ఉండాలయ్యా, నల్లగా ఉండాలి. ఆడవాళ్ళ యొక్క కళ్ళు కానీ లేకపోతే జుట్టు కానీ నల్లగా ఉండాలి, అలా ఉంటే సౌభాగ్యం. మగవాళ్ళ యొక్క కనులు ఎలా ఉండాలయ్యా, ఎర్రజీరతో ఉండాలి, అది వాళ్ళకి సౌభాగ్యం. కాబట్టి ఆమె యొక్క శరీరంలో ఎలా కనపడుతోందిట, కన్నులందునన్ను ప్రభు కృపాకృతి. ఆ జుట్టు కైసికమందునన్ అనగా జుట్టు కనుక చూచినట్లయితే స్వామి దేహాకృతి. రామచంద్రుడు నల్లని శరీరంగా ఉంటాడు కాబట్టి అది కనపడుతోంది, అది పక్కన పెట్టండి. కన్నులందునన్ను ప్రభు కృపాకృతి. అసలు ఎనికి ఇది కావాలండి, సీతాదేవి నన్ను కనికరిస్తుందా కనికరించదా, నా మాటలకు లోబడిపోతుందా లేక నాకు దాసోహం అయిపోతుందా, అప్పుడు తన యొక్క పాతివ్రత్య ప్రభావాన్ని పోగొట్టుకుంటుంది కదా, ఆ రాముడి యొక్క చేతిలో నాకు చావు ఉంటుందా ఉండదా. కాబట్టి ఇప్పుడు ప్రభువు యొక్క కృపకి నేను పాత్రుడైనట్లుగా అమ్మవారి కృప కూడా నేను పాత్రుడు కావాలి. కాబట్టి కన్నులందున ప్రభు కృపాకృతి. ఇంకెలా కనపడుతోంది బిడ్డ, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి. నిన్నే మనం చెప్పుకున్నాం రాముడే ధర్మము, ధర్మమే రాముడు అని. కాబట్టి ఆ రామచంద్రమూర్తి ఏ ధర్మానికి అంకితమయ్యాడో అదే ధర్మానికి అంకితమైనటువంటి ఆకారం ఈ యొక్క శరీరంలో కనపడుతోంది. కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి. ఆ కూర్చున్న విధానం కూడా ఎలా ఉందిట, రాముడు చేసిన ప్రతిజ్ఞని ఈమె నెరవేర్చగలదు అన్నట్టుగా ఉందిటండి. ఇది విశ్వనాథ వారు వర్ణించిన విషయం. ఇంకా వాల్మీకి మహర్షి చెప్పారండి నిజంగాను, ఇదిగో వాడు ఏవో కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు, అవన్నీ మీరు విన్నారు. అప్పుడు అమ్మవారు హెచ్చరిస్తూ ఒక మాట మాట్లాడుతోందండి. ఏమంది అంటే, నేనే కనుక నిన్ను కనుక చంపాలి అనుకుంటే, భస్మం చెయ్యాలి అనుకుంటే ఒక క్షణకాలం చాలు అందండి. మరి ఎందుకు చంపలేదు అని అంటావా, రాముడి దగ్గర నుంచి నాకు ఇంకా వర్తమానం రాలేదు. ఒకనాడే కనుక నేను స్వతంత్రించి కనుక చంపినట్లయితే సీత ఎంత పని చేసావు నువ్వు, అందుకే నిన్ను అరణ్యాలకు రావద్దు అన్నాను నేను. ఎంచేత అంటే, ఈ మాత్రం కష్టానికి ఓర్చుకోకుండా నేను చేయవలసిన పని నువ్వు చేసేస్తే నేను అక్కడ బ్రహ్మాభి దేవతలకందరికి యామని ప్రతిజ్ఞ చేశాను, రావణ సంహారం చేస్తాను అన్నాను. ఇప్పుడు రేపొద్దున అంబరు ఏమంటారు, రే ఆయన చేసే పని ఆవిడిగా చేసేసిందిరా అని నన్ను పేరు లేకుండా చేసిందా అని అయ్యావు అని నా భర్త భావిస్తాడు. కాబట్టి అసందేశత్తు రామస్య, ఇది వాల్మీకి రామాయణంలో మాటండిది. కాబట్టి నా నాభుడి నుంచి సందేశం రాలేదు, వర్తమానం రాలేదు. ఆ రావణ్ణి సంగతి చూడు సీత అని పంపించారు అనుకో, అని నువ్వు లేవు, నీ లంకానగరం లేదు ఇక్కడ. అసందేశత్తు రామస్య తపస్యానుపాలన నువ్వు కూడా తపస్సు చేసావు, బ్రహ్మావి దేవతలు వరాలు పొందావు, వరాలు పొంది నువ్వు నరుల చేత వానరుల చేత మగవాడి చేత చావు కావాలి అని కోరుకున్నావు. ఇప్పుడు ఒక ఆడదాని చేతిలో చచ్చావు అనుకో, అప్పుడు బ్రహ్మగారి వరాలు కూడా దిక్కు మొక్కు లేకుండా పోతుంది. తపస్యానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హ తేజస. నిన్ను భస్మము చేయగలిగిన శక్తి నా దగ్గర ఉన్నప్పటికీ కూడా నిన్ను విడిచిపెడుతున్నాను. భాగవతంలో కూడా భారతంలో కూడా అంతేనండి, ద్రౌపదీదేవి యొక్క జుట్టు పట్టుకున్న సందర్భంలోనే కౌరవుల యొక్క ఆయుర్దాయం ఊడిపోయింది అన్నారు. అంతేగాని కౌరవుల్ని కృష్ణుడు ఏం చంపలేదండి, చంపించలేదండి, వాళ్లే చచ్చారండి అన్నారు. ఎంచేత అంటే ఒక స్త్రీ యొక్క జుట్టు ముట్టుకునే అవకాశం అధికారం తండ్రికి ఉంది, తల్లికి ఉంది, భర్తకి ఉంది, మిగతా వాళ్ళకి అధికారం లేదు. పాంచాలీక బరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చెంచద్గర్వుల ధాతరష్ట్రుల అని చంపించి. ఆ దుశ్శాస్త్రుడు ఎప్పుడైతే చెయ్యవేశాడో వాళ్ళు పోయారంతా నశించిపోయారంతే, కాబట్టి నువ్వు బతికిపోయావు అని. ఇక్కడ రావణాసురుడు చూసినప్పుడు సీతాదేవిని ఇలా వర్ణించారండి. ఆంజనేయ స్వామి తిరిగి వెళ్ళి లంకానగరం మళ్ళీ అంతా చూచేపి సీతాదేవితో మాట్లాడి లంకానగరాన్ని దహింపజేసి మళ్ళీ సముద్రాన్ని దాటి అవతల దగ్గరికి వెళ్ళి అంగదాబలికి చెప్తున్నారు. సీతాదేవి అలా ఉందయ్యా అని చెబుతూ ఒక అద్భుతమైన విశేషం చెప్పారండి. ప్రతిపత్ పాఠశీలస్య విజ్జేవతను తాంగత. కృష్ణపక్షంలో ఉండే పాడ్యమే మంగళపాడ్యమే, ఆ వేళ ఏ పనైనా మనం చేయవచ్చు. కానీ శుక్లపక్షమే నాటి పాడ్యం ఉందనుకోండి, అదే ఏ పని చేయకూడదు, అసలు ఏ చదువు చదవకూడదు. అంచెప్పనే వేదాభ్యాసం చేసేవాడు చతుర్దశి తిథిని, అమావాస్య తిథిని, పాడ్యమి తిథిని మూడు వదిలిపెట్టేస్తారండి. ఎంచేత అంటే శుక్లపక్ష ప్రతిపత్తికి పాడ్యమికి ప్రతిపత్తు అని పేరు. ప్రతిపత్ పాఠశీలస్య విజ్జే వతను తాంగత. శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభించిన చదువు అది నానాటికి ఎలా క్షీణించిపోతుందో సీతాదేవి అలా క్షీణించిపోయి ఉంది అని వర్ణించారు. ఎన్ని చెప్పమండి మరి ఈ విధంగా, ఏదో ఒక్కొక్కటి ఏదో ఒక్క చిన్న ఉదాహరణగా నేను చెప్పగలుగుతున్నానండి. అర్థమైందండి. అటువంటి సీతాదేవిని సరే రావణ సంహారం చేశారు, సీతాదేవిని పొందారు, సరే ఆవిడ కూడా అగ్నిప్రవేశం చేసింది. మళ్ళీ సీతాదేవిని పరిచయించిన తరువాత ఎక్కడైనా సీతాదేవి రాముణ్ణి ఒక తులనాడమో కానీ, ఎక్కడైనా ఒక రకంగా నిందించడమేమో కానీ ఎక్కడైనా ఉందా? తీసేయండి ఎక్కడ కూడా. ఓకే వాల్మీకి మనకి లవ్ కుశ సినిమాలో కొంచెం ఆ అంజలి సీతాదేవి యొక్క పాత్రని నటించే సందర్భంలో మన హృదయాలకు ఓ రకమైన కరుణరసాన్ని మనలో ఒకసారి మూర్తివింప చేసేలా కొన్ని మాటలు మాట్లాడినట్టుగా రాశారే తప్ప ఆవిడ కూడా ఆ మాట కూడా అనలేదు. చిత్త చివర భూగర్భంలో ప్రవేశించేసే సమయంలో కూడా ఒక మాట మాట్లాడిందండి ఆవిడ, అమ్మా ఈ లోకంలో ఒక ఆడపిల్ల సక్రమ మార్గంలో ఉంది లేది అనడానికి నిబర్శనం ఎవరయ్యా అంటే తల్లి కారణమా తండ్రి కారణమా అంటే సాక్ష్యం చెప్పండి, తల్లే సాక్ష్యం. ఏం చెప్పు, మగవాడు ఉన్నాడు అనుకోండి పొద్దున్న అనగా పోతాడు సాయంకాలం వస్తాడు, ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుస్తుంది కనుక. కానీ తన కొడుకు ప్రవర్తన తన తల్లి ప్రవర్తన ఒక తల్లికి పూర్తిగా తెలుస్తుంది. అమ్మా నీవు తల్లివి, నా ప్రవర్తన నీకు పూర్తిగా తెలుసుంటుంది. నేను నా మనస్సులో రామచంద్రమూర్తిని తప్ప మరొకరిని ఎల్లప్పుడూ కూడా మనస్సులో ధ్యానించలేదు అనేటువంటి మాట నిజము అని నీవు అంగీకరిస్తే తథా యథాహం రాఘవాదన్యం మనసాపి న చింతయే తథాపి మాధవీ దేవీ వివరం దాతుమర్హసి. అమ్మా ఈ లోకంలో అమ్మాయి ప్రవర్తనకి తల్లే పరమ సాక్షి. ఈ సీతాదేవి సచ్చరిత్ర పతివ్రత రాముడికే అంకితమైన మనస్సు కలది అని నువ్వు నమ్మితే నాకు దారి ఇవ్వాల్సింది. అర్థమైందండి. ఇదండి సీతాదేవికి చరిత్ర అంటే. ఇంకా సీతాదేవికి చరిత్ర వంటి చరిత్ర ఎక్కడా మనకు కనపడదు. తన భర్త ఇలా వదిలిపెట్టినప్పటికీ ఈ ప్రతిజ్ఞ చేసి భూగర్భంలోకి ప్రవేశించింది, మరో నిందావాక్యాలు మాట్లాడలేదు. ఆవిడ అలా భూగర్భ ప్రవేశం చేసిన రాముడు ఎంతో ఏడిచాడు. ఆ సమయంలో ఏమిటయ్యా రాముడు ఈ విధంగా విలపిస్తున్నాడు బాధపడుతున్నాడు అంటే, అంత మహాసాధ్వి అయినటువంటి సీతాదేవి అలా భూగర్భ ప్రవేశం చేస్తే రాముడు అంతటి వాడు ఇంకా బతుకున్నందుకే మనం ఆలోచించాలి తప్ప ఈ బాధపడ్డాడు ఏడిచాడు అంటే విశేషమే ఉందయ్యా అన్నారు. అదండి సీతాదేవి చరిత్ర. రేపు సీతా కళ్యాణాన్ని మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో.